అందుకని ఒక్కసారి అమ్మవారు హనుమ యొక్క బుద్ధిలోకి ప్రవేశించింది. ప్రవేశించి ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని స్ఫురింపజేసింది. అందుకే రామాయణం అంతా గాయత్రీ మంత్ర వ్యాఖ్యానం. గాయత్రీ మంత్రం అంతా మీరేమడుగుతారు? ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధికి ప్రచోదనము కలుగుగాక, నా బుద్ధికి ప్రచోదనము కలుగుగాక. ఆ ప్రచోదనాన్ని అడుగుతారు. సమస్య అక్కడే ఉంటుంది, జవాబు అక్కడే ఉంటుంది. ఆ జవాబు తెలియదు, వెతుక్కుంటుంటాడు. ఆ జవాబు ఈ బుద్ధిలోకి ప్రవేశిస్తే జవాబుని అంటుకుంటాడు. ఆ గాయత్రీ మంత్ర వ్యాఖ్యానమే రామాయణంగా వచ్చింది. అందుకని ఎప్పుడైతే అపారమైన భక్తి ఉందో అమ్మవారు ఆయన బుద్ధిలోకి ప్రవేశించి ప్రచోదనం చేసింది. నీ వల్ల ఒక పొరపాటు జరిగింది హనుమ, ఆ పొరపాటుని దిద్దుకో అంది అమ్మవారు. వెంటనే స్వామి చెప్పారు, నేనా వెతికేవాణ్ణి అమ్మా నిన్ను? నేను వెతికితే నువ్వు కనపడతావా? నాకు తెలియక లంక అంతా ఒకసారి వెతికాను, రెండు సార్లు వెతికాను. చతురంగుల మాత్రోపినావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్ణ జగాయ సహా అన్నాను. నాలుగు అంగుళములు విడిచిపెట్టకుండా వెతికేశానన్నాను. భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వ నిరర్ధకం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మీరు ఎంత వెతికితే పరమాత్మ కనపడతాడు? పరమాత్మ ఇదంతా వెతికితే నా దొరికేవాడు, ఈ లోపలికి వెడితే దొరుకుతాడు ఆయన. అందుకని ఒక్కసారి లేచి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ, బ్రహ్మా స్వయంభూర్ భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే, సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభుక్, వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ, అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వయేవ చ, సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ య ప్రభు, దాస్యంతి మమయే చాన్యే హెదృష్ట్వా పరిగోచరాః అన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడినటువంటి రాముడికి నమస్కారం. ఎందుకని పరమాత్మని సేవించేటప్పుడు ఎప్పుడూ భక్తుల యొక్క పాదముల ద్వారా వెళ్ళాలి. అందుకే ఆలయంలో చుట్టూ పరివార దేవతలను ఉంటారు. పరివార దేవతలని సేవించి వారి అనుగ్రహమును పొందిన తరువాత ఆలయంలోకి వెళ్ళి పరమాత్మ పాదములు పట్టాలి. ముందు ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల పాదములు పట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ఎటువంటి వాడు లక్ష్మణుడు? లక్ష్మణుడు అంటే మృష్ణాన్న ఉపానీత మశ్నాతి నచితం వినా అన్నారు బాలకాండలో మహర్షి. ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తిండు, ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోడు, ఆ రాముడు కనపడకపోతే లక్ష్మణుడు ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి బంధం అటువంటిది. ఆ లక్ష్మణుడు పక్కన లేని రాముణ్ణి మీరు కూర్చోపెట్టారనుకోండి, ఆయన మనస్సంతా తహతహలాడిపోతూ ఉంటుంది ఏడి లక్ష్మణుడని. అటువంటి లక్ష్మణుడు పక్కన ఉన్నాడా, తమ్ముడు పక్కనే ఉన్నాడని, మహాభక్తుడు ఉన్నాడని ప్రసన్నమూర్తి అయి ఉంటాడు. అందుకని రామా ఇవాళ నీ పాదములు పడుతున్నాను. ఎటువంటి రాముణ్ణి? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఇవాళ సీతని వెతుకుతున్నాను అనరు. అమ్మా నువ్వు దేవివమ్మా అంటున్నారు. దేవి అంటే దేవీ భాగవతము అన్నారు వ్యాసుల వారు. దేవి అంటే క్రీడించున్నది, ప్రకాశించున్నది. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహా అని పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో చెప్తారు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సంక శుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని స్త్రియై సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. పరమాత్మ ఈ జగత్తునంతటినీ సృష్టించి కష్టపడిపోయి ఒంటికి చెమట పట్టాక అమ్మవారి వంక చూస్తాట. అమ్మవారు ఈయనంతా చేసేసిన తర్వాత అందనుకోండి మళ్ళీ మొదలు పెడతాట పాపం లుంగి పైకి కట్టుకుని. ఇంత సృష్టి చేసేసిన తర్వాత అమ్మవారి వంక చూస్తే అమ్మవారు అందనుకోండి సార్థయన్యై కృతోంజలి, అమ్మయ్య నేను చేసిన పని మా ఆవిడికి నచ్చిందంటట. అందుకని అమ్మా శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం, స్వామి సంతోషానికి నువ్వు కారణమైన దానివమ్మా. అసలు నువ్వుంటే తప్ప స్వామిని గుర్తే పట్టమన్నారంతే పరాశర భట్టర్లు. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారే వేదాంతాహ తత్వ చింతాంబురభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైళీ చులికిత భగవత్ వైశ్యరూప్యానుభావాః సనశ్రీహి అస్పృణీతాం అమృతలహరిధి లంఘనీయైహి అపాంగైహి. ఆ శ్రీ మహావిష్ణువు అని ఎలా గుర్తుపడతాం? ఇక్కడ అమ్మవార్లు కనపడాలి, అమ్మవారి పాదములు ఆయన వక్షస్థలంలో ఉంటే నువ్వు శ్రీ మహావిష్ణువు అంటాం. అటువంటి అమ్మవమ్మ నువ్వు క్రీడిస్తావు, ప్రకాశిస్తావు, నువ్వు ఆత్మస్వరూపిణివి, నువ్వే పరమాత్మవి. నిన్ను దర్శించడానికి వేరొక వస్తువు లేదు. ఒక వస్తువు కనపడకపోతే దీపం పట్టుకొస్తారు, మళ్ళీ దీపాన్ని చూడ్డానికి ఇంకో దీపం తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. లోపల ఉండి అన్నిటినీ ప్రకాశింపచేసే వస్తువు అదే ఉన్నది. ఈ కన్నులు కన్నులుగా పనిచేయవు, ఈ కన్నులకి లోపల నుంచి ఆత్మ ప్రకాశం కలుగుతూ ఉంటుంది. ఈ చెవులు చెవులుగా వినవు, లోపలనున్న ఆత్మ యొక్క ఫోకస్ చెవు మీద పడితే చెవు వింటుంది. అందుకని అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 9 కన్నములు పెట్టి మధ్యలో దీపం పెట్టి బోర్లిస్తే 9 కన్నములలోంచి వచ్చేటటువంటి వెలుతురు లోపల ఉన్న దీపానిదా? కుండదా? కుండ కన్నాలదా? లోపలనున్న దీపానిది. అలా లోపల ఉన్న ఆత్మవస్తువు యొక్క ప్రకాశము ఇంద్రియముల ద్వారా గోచరమవుతోంది. ఇంద్రియముల ద్వారా ఇతర వస్తువులు తెలియబడుతున్నాయి. ఆ లోపల ఉన్న ఆత్మవస్తువేదో అదమ్మా నువ్వు. అందుకని నువ్వు ప్రకాశస్వరూపిణివి. ఈ జగత్తునంతా నువ్వు ప్రకాశింపచేస్తున్నావు, జ్ఞానరూపిణివై. నువ్వు కనపడడము క్రీడ, కనపడకపోవడము క్రీడ. ఎంత గొప్ప మాటో చూడండి. ఇది సుందరకాండకి ఆదిపట్టు. ఆ అమ్మె శిశుపావృక్షం కింద కూర్చుంది. ఆ అమ్మని చూసి పైన కూర్చున్నాయని అంటారు, అమ్మా నువ్వు జగన్మాతవమ్మా అంటున్నారు. ఎదురుగుండా ఉన్నాయని అంటున్నాడు, నువ్వు నా పాన్పు చేరు అంటున్నాడు. అన్నవాడి 10 తలకాయలు తెగిపోతున్నాయి. ఇలా చూసిన వాడు 1 తలకాయ, వాడు 4 తలకాయలు పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు. ఒకరికి ఇలా కనపడి ఉద్ధరించేస్తోంది, ఒకరికి అలా కనపడి నశింప చేసేస్తోంది. ఇది సదసద్రూపధారిణి, ఇది మహామాయాస్వరూపం, ఇది అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. అందుకనమ్మా అటువంటి స్వరూపాన్ని నేను తెలుసుకుంటానా? చెయ్యి పటకారిని పట్టుకుంటుంది, పటకార చేతిని పట్టుకుంటుందా? పట్టుకోలేదు. ఆత్మవస్తువు మనస్సు లయమైపోవడం చేత దర్శనం అవుతుంది. ఆత్మచేత భాషించేటటువంటి మనస్సు ఆత్మని దర్శనం చేస్తుందా? చెయ్యదు. మనస్సు చేత భాషింపబడినటువంటి వాక్కు చేత, మనస్సు చేత వచ్చినటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారము చేత వెతికి నిన్ను నేను తెలుసుకుంటానా? ఎలా తెలుసుకుంటానమ్మా? తెలియక లంకంతా వెతికాను. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై. జనక మహారాజు గారు నిన్ను కూతురుగా పొందుదామని యజ్ఞక్షేత్రాన్ని దున్నుతున్నాడమ్మా. ఆయన యజ్ఞం చేద్దామని క్షేత్రం దున్నాడు. నాగటి చాలుకి తగిలి నీయంత నువ్వు పైకొచ్చావు. బాలకాండలో సీతాకళ్యాణ ఘట్టంలో జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షితో చెప్తారు, అథమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ అని సీతా నామ్నీతి విశ్రుత అన్నారు. నేను యజ్ఞం చేద్దామని భూమిని తవ్వుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చినటువంటి ఈ స్త్రీ తనంత తానుగా ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరు సీతా, నేను పెట్టలేదు అన్నారు. అటువంటి తల్లివమ్మ నువ్వు. ఆనాడు నువ్వు సీతగా నాగటి చాలుకి తగిలి పైకొచ్చావు. పైకొచ్చినటువంటి తల్లివి జానకి అని యశస్సు పొందావు. నువ్వు జానకి అని పేరు పెట్టుకోవడం వల్ల ఎవరికి కీర్తి వచ్చింది? నీకు కాదు కీర్తి. ఈవిడ జనక మహారాజు గారి కూతురు అని జనక మహారాజు గారి కీర్తి వచ్చింది. అయోనిజ అయినటువంటి ఆడపిల్ల జనక మహారాజు గారికి దొరికిందిట అని జనకుని కూతురు జానకి అని పిలిపించుకుని జనకుడికి యశస్సు ఇచ్చావు నువ్వు. ఈనాడు హనుమకి నువ్వు దర్శనం అయ్యావన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. రావణాసురుడు సీతమ్మ తల్లిని బంధించాడన్న కీర్తినిచ్చిన దానివి నువ్వే. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి భార్య అన్న కీర్తి రామునికి ఇచ్చిన దానివి నువ్వే. అందుకే రాముడంతటి వాడు సీతని ఎన్నడూ జానకి అని పిలిచేవాడు కాదుట, సీత సీత అని పిలిచేవాడట. ఎందుకని? సీత నాకన్నా నువ్వు ఒక్క మార్కు ఎక్కువ. ఎందుకని? నేను తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే స్వోశ్చ సంస్థేషు పంచషు 12 నెలలు అమ్మ కడుపులో ఉండి బయటికి వచ్చాను. నువ్వో అసలు గర్భవాసం చెయ్యలేదు, అందుచేత పుట్టుకలో నాకన్నా నీకో మార్క్ ఎక్కువ ఉంది సీత అని సీతా సీతా అని పిలిచేవట రామచంద్రమూర్తి. అటువంటి అమ్మవమ్మ నువ్వు. నేను నిన్ను దర్శనం చెయ్యనా? నీ దర్శనానికి వెతికితే నువ్వు దొరుకుతావా? ఎంత అజ్ఞానంతో వెతికానమ్మా. నేను వెతకడం ఏమిటమ్మా నిన్ను? దేవ్యైచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్యః. ఈ దేవతలందరూ కూడా నాకు ఇంద్రియశుద్ధిని, మనశ్శాంతిని ఇచ్చి ఇప్పుడు నేను చేసేటటువంటి ప్రయాణము ఫలవంతమై అశోకవనములోకి వెళ్ళిన తరువాత నాకు సీతమ్మ తల్లి దర్శనము అగుగాక అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరారు. ఇంతకు ముందు కూడా బయలుదేరారు హనుమ. బయలుదేరినప్పుడు నమస్కారం చేశారు. ఏమని నమస్కారం చేశారు? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనేమతిం అన్నారు. ఎక్కడా సీతమ్మ తల్లికి కానీ రామచంద్రమూర్తికి కానీ ప్రకటమైన నమస్కారం చేయలేదు. అందుకే రామావతారం మాయామానుషావతారం అన్నారు. పక్కన శ్రీ ఉంటే తప్ప ఉపాసన చెయ్యలేరు. అందుకని రాముణ్ణి శ్రీరాముడిగానే ఉపాసన చెయ్యాలి. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో అంటారు, అమ్మ మేము నిన్ను ఎలా ఉపాసన చేస్తామో తెలుసా, మాకొక్క సీతమ్మ వద్దు, మాకొక్క రాముడు వద్దు, ఒక్క రాముడే కావాలి, సీతమ్మ వద్దు అనుకున్నటువంటి శూర్పణఖకి ముఖ చెవులు పోయి మాకు సీతమ్మే కావాలి, మాకు రాముడు అక్కర్లేదన్న రావణాసురుడికి 10 తలకాయలు పోయి మాకెలా కావాలో తెలుసా అమ్మా, అనుకలతను కాండాలింగనారంభ చుంభత్ ప్రతి దిశ భుజ శాఖ శ్రీశఖానోకహర్తి స్థననయనగుళుచ్చ స్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. అమ్మా పెద్ద చెట్టుని బాగా పెద్ద పెద్దవైనటువంటి పువ్వులు నలిగిపోయేటట్టుగా తీగ అల్లుకుంటే ఎంత అందంగా ఉంటుందో, అలా నువ్వు ఆ స్వామిని గట్టిగా నీ స్థనములు నొక్కుకునేటట్టుగా కౌగిలించుకున్న స్వరూపం మాకు కావాలంటారు. ఎవరు ఉపాసన చేసినా అలాగే చేశారు. శంకరులంతటి వారు శివానందలహరిలో సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. నల్లమద్ది చెట్టుని చుట్టుకున్నటువంటి తీగతో ఎంత అందంగా ఉంటుందో, అలా పార్వతీదేవి చేత కౌగలింపబడిన పరమశివ స్వరూపాన్ని నేను ఉపాసన చేస్తున్నాను అన్నారు. అందుకని వాళ్ళిద్దరూ ఎన్నడూ కలిసి నున్నటువంటి స్వరూపాన్నే ఉపాసన చేస్తారు. అమ్మా నాకు అలా దర్శనం ఇయ్యమ్మా అనుకున్నారట. అనుకుని ఒక్కసారి లేచి అశోకవనంలోకి వెళ్ళారు. ఆ వెళ్ళడం కూడా ఎంత గమ్మత్తుగా వెళ్ళారంటేట, అశోకవనికా మధ్య యథాపుష్పమయోగిరిహి అన్నారు. పుష్పావకీర్ణ శిశుభే హనుమాన్ మారుతత్మజ అశోకవనికా మధ్య యథాపుష్పమయోగిరిహి. ఆ బాణాన్ని సంధించి విడిచిపెడితే వెళ్ళి పడినప్పుడు ఎలా పడుతుందో అలా ఎగిరి ఉత్సాహంగా అశోకవనంలో పడ్డారు. ఆ ఉత్సాహం అనేటటువంటిది లౌకికంలోనే కాదు, ఆత్మదర్శనానికి కూడా అంత ఉత్సాహం ఉండాలి. మామూలు లౌకికానికి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమిటో ఒళ్ళు నీరస పడిపోయింది, 4 డబ్బులు ఓటీ వస్తాయని తిరుగుతున్నాను అన్నారనుకోండి, ఏం పర్వాలేదులేండి, రేపు పొద్దున్న నుంచి మీకు కమలాపండు రసం ఇస్తాను, మీరు మాత్రం చెయ్యండి ఓటీ అంటారు ఇంట్లో వాళ్ళు, ఏం వద్దనరు. ఇక చూసుకోవచ్చు, కానీ ఇప్పటి నుంచి ఇలా ఇంకా మీరు వ్రతాలు ఉపవాసాలు ఇలా దీక్షలు అవి పట్టు కూర్చోండి, ఇంకా ఇల్లు వృద్ధిలోకి వచ్చినట్టే అని ప్రారంభమైపోతుంది నస. అలా ఎక్కడైనా ఉపాసన మార్గంలోకి వెళ్ళి భక్తి మార్గంలోకి వెళ్ళేటప్పటికీ ప్రతిబంధకాలు చాలా వస్తాయి. వాటిని దాటుకుని వెళ్ళడం అంటే మాటలు కాదండి. హనుమ అశోకవనంలోకి వెళ్ళడం అంటే కథామార్గంగా తేలిగ్గా చెప్పేస్తాం, కానీ ఆ పట్టుదల సామాన్యం అనుకుంటున్నారా? ఆత్మదర్శనం చెయ్యాలని రమణ మహర్షి తపస్సు చేస్తూ పాతాళలింగం దగ్గర కూర్చున్నారు. దేనికోసం? అక్కడెవరు వెళ్ళేవారు కాదు. అసలు కూర్చుంటే ఆయన తొడల కిందకి తేళ్లు జిర్రిలు చెదపురుగులు వచ్చి తొడలు కొరుక్కు తినేసి తినేస్తే రక్తం కారిపోయి 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 అట్టలు కట్టేసింది. ఆయన అలాగే అంతర్ముఖులై ఉండిపోయారు. మహానుభావులు శేషాద్రి స్వామి వారు చూసి లోపల బ్రాహ్మణ స్వామి ఉన్నాడని వెళ్ళి తీసుకొచ్చి ఓ ఇప్ప చెట్టు కింద కూర్చోపెట్టారు. రాళ్ళు పెట్టి కొట్టారు. మహానుభావుడు తపస్సు చేసుకుంటుంటే కుండపోతగా వర్షం పడిపోయింది. పిల్లలు ఆయన్ని రకరకాలుగా బాధలు పెట్టారు. ఇన్ని చేసినా ఇన్ని కష్టాలు పడ్డా ఆ రమణులు ఒక్కనాడు ఆత్మదర్శన మార్గం నుంచి కిందకి జారలేదే. అలా జారకుండా ఉండడం ఎంత కష్టమో, దానికి ఎంత ఉత్సాహం ఉండాలో. అమ్మగారు వచ్చారు, ఇంటికి వచ్చేయమన్నారు, ఏడిచారు. బాబాయ్ గారు వచ్చారు, చుట్టూ జనం చేరారు. మీ పేరేమిటన్నారు, వీడు మాట్లాడ్డన్నారు, వీరు మూగేడన్నాడు, వీరికి నోట మాటరాదన్నారు. ఎవరు ఎన్నన్నారు? ఇన్నిటిని కాదని ఆత్మదర్శనం కోసం పిచ్చివాడు తిరిగినట్టు తిరిగారు. ఎంత తపస్సు చేశారు! అదంతా తేలిక కాదండి. యోగుల యొక్క మార్గం అంటే అది చూపిస్తున్నారు. అంత ఉత్సాహంగా మళ్ళీ అశోకవనంలోకి వెళ్ళారట. వెళ్ళేసరికి మహర్షి దర్శనమే దర్శనం, వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం. ఆయన అంటారు, నిర్ధూతకేలిర్యువతి యథా మృదితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత. ఆ హనుమ ఆ పైనుంచి చెట్ల నుంచి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయేట, కాయలన్నీ పడిపోయేట, మృగాలన్నీ పరిగెత్తుకుపోయేట. అలా వెళ్ళిపోతే హనుమ ఇలా దాటిపోగానే ఆ చెట్ల వంక చూస్తే ఎలా ఉన్నాయంటే, అప్పటి వరకు పువ్వులు, అప్పటి వరకు కాయలు, అప్పటి వరకు పిందెలు, దాని నిండా నెమళ్ళు, దాని కింద జంతువులు పడుకుని నెమర వేసుకుంటున్నాయి. అలా దాటి వచ్చేస్తున్నారు హనుమ, ఈ చెట్టును దాటారంతే ఈ జంతువులన్నీ లేచి పరిగెత్తుకుపోయాయి, ఆ చెట్టుకున్నటువంటి పువ్వులు ఆకులు అన్నీ రాలిపోయాయి. అలా నిలబడిపోయిందట, అలిసిపోయి. ఎలా ఉందంటేట మహర్షి అంటారు, నిర్ధూతకేళి యువతి యథా మృదిత వర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షిత. అత్యంత సుకుమారి అయినటువంటి ప్రియురాల్ని అత్యంత కఠినమైనటువంటి ప్రియుడు అనుభవించిన తరువాత గోళ్ల యొక్క గుర్తుల చేత, దంతముల యొక్క గుర్తుల చేత బడలిపోయి జుత్తు చల్లుకుపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయిట చెట్లు. అలా ఉందిట అశోకవనం. ఎంతంత ఉపమానాలు వేస్తారో మహానుభావుడు. అట్నుంచి ఒక పెద్ద సెలయేరు వచ్చేస్తోంది. ఆ సెలయేటికి అడ్డంగా చెట్టు కొమ్మలు ఇలా అడ్డు పెట్టాయి. ఆ చెట్లు అలా పెరిగాయి, మీరు కోనసీమ ఎడుతుంటే కనపడతాయి. ఆ ప్రవాహం వెళ్ళిపోతోంది, ఎత్తైన కొండ శిఖరం నుంచి వస్తోంది. దానికేమో చెట్టు కొమ్మలు ఇలా అడ్డుగా ఉన్నాయి, బాగా కిందకి వాలి ఉన్నాయి కొమ్మలు. ఆ కొమ్మలు అడ్డు తగలడంలో ఆ నీరు మళ్ళీ ఇలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతోంది. మహర్షి అంటారు, ఇది చూస్తే ఎలా ఉందో తెలుసా, పునరావృత్తితో యాంచదర్శ సమహాకపి ప్రసన్నా వివకాంతస్య కాంతాం పునరుపస్థిత. ప్రియుడి ఒళ్ళో ప్రియురాలు కూర్చునుందిట. కూర్చునుండగా ప్రియురాలితో ముచ్చట్లాడుతున్నాడు ప్రియుడు. ఏదో కొంచెం మనస్సుకి బాధ కలిగించేటటువంటి హాస్యం ఆడేట. కోపం వచ్చినటువంటి ప్రియురాలు ప్రియుడు ఒళ్ళోంచి దూకేసి పరిగెత్తుకెళ్ళిపోతుందిట. ఆ చుట్టూ ఉన్నటువంటి బంధువులు చిలికెత్తెలు అలా కోపగించి వెళ్ళిపోతే మీ ఇద్దరికి సయోధ్యలా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళు అని చెప్పి చేతులతో అడ్డి పంపిస్తుంటే ఎలా ఉంటుందో అలా కొండమించి పడిపోతున్నటువంటి సెలయేరు కొమ్మలు అడ్డితే వెనక్కెడితే అలా ఉందిట సెలయేరు. ఎంతంత వర్ణన చేస్తారు. ఆయన అంటారు, సారామ రామమహిషి రఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నునయేష్యతి జానకి. సారామ రామమహిషి, ఎంతంత గొప్ప మాటలో చూడండి, ఆ రాముడికి ఆ రామకి తేడా లేవు. రామా అన్న చపలాక్షుల పేరు రామయన బ్రహ్మమునకు పేరు అంటారు త్యాగరాజు గారి కీర్తనలో. రామా అంటే అమ్మవారు, రామ అంటే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తికి మనస్సుకి అత్యంత ప్రియమైనటువంటి సీతమ్మ తల్లి ఈ కొండ పర్వ శిఖరం దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇక్కడ ఇంత అందమైన సెలయేరుంది, తల్లి సంధ్యా నమస్కారం చేయడం కోసమని ఇక్కడికి తప్పకుండా వస్తుంది. వన సంచార కుశల, అరణ్యాల్లో తిరగడంలో అమ్మవారు మంచి సమర్థురాలు, అందుకుని వస్తుందన్నారు. నిజంగా హనుమలా అంటారా, రావణాసురుని చేత అపహరింపబడి తీసుకుపోబడినటువంటి సీతమ్మ తల్లి అడవిల్లో తిరగడానికి బాగా అలవాటు పడింది, ఇక్కడికి వస్తుంది అంటారా ఆయన? అది కాదు ఆయన అర్థం. లోపల అమ్మవారిని ఎంత జాగ్రత్తగా ఉపాసన చేశారంటే, ఆయన వన సంచార కుశల అంటే ఆవిడ ఉపనిషద్ వన సంచార కుశల ఆగమ విపినమయూరీం. ఆ తల్లి ఆవిడ కేవలము ఉపనిషత్తుల యందు విహరిస్తుందిట. వేదములకు కూడా దొరికేటటువంటి తల్లి కాదు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాఠన పటూనిచ సితిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. కోటేశ్వరరావు గారు ఎక్కడుంటారండి? ఏదో ఫలానా శరంగు వారి వీధిలో ఫలానా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడండి. అడ్రస్ చెప్తారు. పోనీ నా మీద పెట్టుకోవడం ఎందుకు, అహంకారంగా ఉంటుంది. ఏదో ఫలానా దొరగారు ఎక్కడుంటారండి? ఫలానా దొరగారు శివాలయం వీధిలో ఉంటారండి అంటాం. అంటే దొరగారు ఇంటికి ఎడతాం, అడ్రస్ తెలిసిపోయింది, వెళ్ళిపోయి కాలింగ్ బెల్ కొడతాం, తలుపు తీశారు, ఏమండి దొరగారు ఉన్నారా అని అడిగాం. దొరగారు ఇవాళ ఎవరితో మాట్లాడరండి, మౌనంలో ఉన్నారు, అనుష్ఠానం చేసుకుంటున్నారన్నారు. ఇల్లు తెలిసినంత మాత్రాన దొరగారి దర్శనం అయిపోతుందా? అయిపోదు. ఇల్లు తెలియడం వేరు, ఇంట్లో ఉన్న దొరగారి దర్శనం అనుకు దొరగారి కృప మాత్రమే హేతువు. ఆయన ఎలా దర్శనమిస్తారు, ఏమండి బాలనా కోటేశ్వరరావు వచ్చాడండి వీధిలో నించున్నాడు, అంటే ఓహో కోటేశ్వరరావు వచ్చారా కూర్చోమని వస్తున్నాను అని దొరగారు వస్తే దర్శనం అవుతుంది. వస్తే రమ్మను, రేపు రమ్మను, ఇవాళ కుదరదు, అవుతుందా దర్శనమే, తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోతారా, వెళ్ళలేరు. అమ్మవారి దర్శనం అమ్మవారి అనుగ్రహం వల్ల మాత్రమే కలగాలి. వేదములు తెలిసాయి, అడ్రస్ తెలిసింది, ఉపనిషత్తులు తెలిసాయి, ఆవిడ తిరిగే భూమి తెలిసింది, ఆవిడ దొరికిందా, ఆవిడ అనుగ్రహం చేత దొరుకుతుంది. అందుకని సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నునయేష్యతి జానకి. ఇన్ని రహస్యాలు ఉపాసనలో ఉన్నవి చెప్పారు కనుక ఆత్మదర్శనం చేయడమే సౌందర్యంలో పతాక స్థాయి. అందుకని ఇటువంటి ఉపాసనా రహస్యములను చెప్పింది కనుక అది సుందరకాండ, లేకపోతే దానికి మహర్షి సుందరకాండని ఎందుకు పేరు పెడతారు అని అనుకున్నారట. అనుకునేసరికి దూరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు కనపడింది. సదదర్శ విదూరస్థం చైత్య ప్రసాదముచ్రితం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. ఎటువంటి మాటలు వేస్తారో చూడండి మహర్షి. పెద్ద శిశుపావృక్షం, అక్కడ ఒక పెద్ద చైత్య ప్రసాదం, ఆ చైత్య ప్రాసారం కింద 1000 స్తంభాల మంటపం, ఆ 1000 స్తంభాల మంటపం ఆవిడ ఒక్క లక్ష్మీస్వరూపయే అయితే మహర్షి ఏమనాలి? వైకుంఠంలా ఉందనాలి. అలా అనలేదు మహర్షి. స్థితం కైలాస పాండురం, కైలాసంలా ఉందన్నారు. కైలాసంలో ఉన్నది పార్వతి కదండి, వైకుంఠంలో ఉన్నది లక్ష్మి కదండి, వాడు అజ్ఞాని. నిజంగా వైకుంఠంలో వెళ్ళి ఏదో ఫ్రమ్ అడ్రస్ ఉండి కూర్చుంటే లక్ష్మీదేవి, కైలాసంలో కూర్చుంటే పార్వతీదేవే. దేవతలు వెళ్ళి లక్ష్మీదేవికి నమస్కారం చేశారు, చేస్తే అమ్మవారు దర్శనమిచ్చింది తన యొక్క నిజస్వరూపం ఏమిటో. అమ్మ వైకుంఠేచ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి, గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా, కృష్ణ ప్రాణాధిదేవిత్వం గోలోకే రాధికా స్వయం, రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని, కృష్ణ ప్రాణాధిదేవిత్వం గోలోకే రాధికా స్వయం అని గృహలక్ష్మి గృహే గృహే ఇత్యుక్త దేవతా సర్వే మునయో మనమస్తథాః రురుద్దుర్నుమ్రవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటే ప్రాతురుద్ధాయ సవై సర్వం లభే ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఇంత ఫలస్తుతి చెప్పారు. ఆ తల్లి దర్శనమిచ్చింది, వరే వైకుంఠంలో లక్ష్మిగా కనపడతాను, కైలాసంలో పార్వతిగా కనపడతాను, బ్రహ్మలోకంలో సరస్వతిగా కనపడతాను, రాజ్యాధికారమునందు రాజ్యలక్ష్మిగా కనపడతాను, నీ ఇంటి ఇల్లాలి రూపంలో నేనే ఉన్నాను. అందుకని లక్ష్మీస్వరూపగా కన్యాదానం చేస్తారు, నారాయణుడవై నువ్వు ఉండాలని. అందుకని కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఇప్పుడు చెప్పండి లక్ష్మీదేవి ఎక్కడుంది? అంతటా ఉంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉన్నది లక్ష్మి కాదు, అంతటా ఉన్నది. నువ్వు చూడగలిగిన కన్ను నీకుంటే ఇది ఉంది కాబట్టి మహర్షి చెప్తున్నారు. స్థితం కైలాస పాండురం 1000 స్తంభాల మంటపంలో ఉంది. ఏం 1000 ఎందుకు వాడాలి? సహస్రార కమలమునందు మాత్రమే అమ్మవారి దర్శనం. అమ్మ అయ్య నుంచి విడివిడి కనపడకూడదు. ఎప్పుడు కనపడ్డా అమ్మవారు శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ సర్వేశ్వరుడితో కలిసి కనబడుతుంది. మీరు లక్ష్మీనారాయణులు అనండి, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, ఆవిడ నీలమేఘం మధ్యంలో మెరుపు కలిసినట్టుగా కలిసి కనపడుతుంది. మీరు ఎప్పుడు చూడండి అమ్మ దర్శనమైనది అంటే అది ఒక్క అమ్మ దర్శనం కాదు, అయ్యతో కలిసి చేసిన దర్శనంగా కనపడినప్పుడే దానికి పూర్ణత. అమ్మ అమ్మగా అయ్య అయ్యగా విడివడి ఎన్నడూ ఉండరు. అందుకే అమ్మవారు ఎక్కడుంటుంది? విడిగా అమ్మవారు గదిలో ఉంటుందని ఎవ్వరూ చెప్పరు. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది చెప్పరా అన్నారనుకోండి, లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం ఎక్కడ పుట్టిందో చెప్తారు. ఎక్కడుంటుంది అమ్మవారు? క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగనాథుని యొక్క ధామమునందు హృదయములో ఉంటుంది అమ్మవారు. హృదయంలో ఉండడం అంటే ఏమిటి? అమ్మవారిని ఒక కుర్చీలో పెట్టి తీసుకొచ్చో తాడేసి ఇక్కడ కట్టుకుంటాడు ఆయన. అదే పరమశివుడు సగ భాగం ఇవ్వడం అంటే సర్జరీ చేయించేసుకుని ఇటు తీసేసి ఆవిడ తీసుకొచ్చి అంటించుకున్నాడనే. బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడంటే తీసుకొచ్చి నాలుక మీద పెట్టుకుని అలా మోస్తూ ఉంటాడనే. అది కాదు, ఇన్సెపరబుల్, విడతీసి చూడలేవు. అలా నువ్వు చూశావంటే నీకు అసలు తెలియలేదు నా తత్వం. నీకు నన్ను చూస్తే ఆయన, ఆయన్ని చూస్తే నేను కనపడ్డామంటే నీకు పూర్ణత సిద్ధించింది. ఈ రహస్యం చెప్పింది సుందరకాండ. అలా నాకు కనపడలేదు, నీకు ఇంకా దర్శనం చేత కాలేదు. నిర్దాక్షిణ్యంగా చెప్పకూడదు కనుక కావ్య భాషలో సరళంగా చెప్పింది సుందరకాండ. ఇది ఉపాసన రహస్యం కనుక సౌందర్యం, అందుకనది సుందరకాండ. అందుకని అక్కడ అంటారు, ఇతం కైలాస పాండురం 1000 స్తంభాల మంటపంలో సదదర్శ విదూరస్థం చైత్య ప్రసాదముచ్రితం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. అక్కడికి వెళ్ళబోతూ ఒక్కసారి హనుమ అనుకున్నారట, ఇప్పుడు నాకక్కడ మా అమ్మ దర్శనమై తీరాలి. ఎలా ఉండాలి మా అమ్మ? తదున్నసం పండురథం తమవ్రణం. ఆ తల్లి నాకు దర్శనమైనప్పుడు పెద్ద ముక్కుతో ఉండాలి, తెల్లని దంతపంక్తితో ఉండాలి. తదున్నసం పండురథం తమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం. ఇలా హనుమ చెప్పచ్చా అండి? అసలు తదున్నసం పెద్ద ముక్కుతో కనపడాలి మా అమ్మ, పండురదంతమవ్రణం తెల్లటి పళ్ళతో కనపడాలి. ఈయనకెందుకు రోజు పళ్ళు తోముకుందో తోముకోలేదు, మా అమ్మ పళ్ళు తెల్లగా ఉండాలని అడుగుతారా? నవ వ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం, వనరయూథ ముఖ్యం, అటువంటి వాడు మా అమ్మ పళ్ళు తెల్లగా ఉండి కనపడాలని అడుగుతాడా? అదే వాల్మీకి మహర్షి రాసింది, అదే సుందరకాండ, దాని గురించే చెప్పుకుంటున్నాం మనం. కాదు, అందులో ఆలోచించి తెలుసుకో. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం, నవ్వుతూ కనపడాలా. పద్మపలాశలోచనం, అమ్మవారి కళ్ళు పద్మాల్లాంటి కళ్ళతో నీకు కనపడాలా హనుమకి? పద్మపలాశలోచనం, ద్రక్ష్యేతదార్యా వదనం కథాన్వహం, ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. నాకు ఎప్పుడవుతుంది అలాంటి దర్శనం? ఇది ప్రార్థనా శ్లోకం, అమ్మవారు ఇలా ఉండాలి అని అడుగుతున్నారు ఆయన. ఇది యాస పద్మాసనస్తా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణ మితాశుభ్ర వస్తోత్తరీయా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై. శ్రీ సూక్తంలో అమ్మవారు ఎలా ఉంటుందని మంత్రముల చేత ఋషులు ఆవిష్కరించారో అలా ఉంది హనుమ ఆర్తికర, అలా నాకు అమ్మ కనపడాలంటున్నారు. కనపడుతుందా? యద్భావం తద్భవతి, మాయామానుష స్వరూపమై ఎలా అడుగుతున్నావో అలా కనపడుతుంది. నువ్వు ఇంత భక్తితో అడుగుతున్నావో నీకు అలాగే కనపడుతుంది. అలాంటి స్తోత్రం తీసుకుంటుంది ఆవిడ. తదున్నసం, పెద్ద ముక్కుండడం అంటే ఏమిటి? అమ్మవారు నాసాదండ విరాజిత. నిన్నటి రోజున చెప్పేనే ఆ అరవిరిసినటువంటి సంపంగి పువ్వు ఎలా ఉంటుందో, కొద్దిగా విచ్చి విచ్చుకుంటున్నటువంటి సంపంగి పువ్వు లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్తారే, అటువంటి నాసాదండ విరాజితయై శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలయై ఆవిడ చక్కటి చారుహాస శుద్ధమైనటువంటి నవ్వు నవ్వుతూ, అమ్మ పద్మనేత్రములతోటి చక్కటి కన్నులతోటి దృశా ద్రాఘీయశ్యాదర దళిత నీలొత్తలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపిరుచే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమ్మా నీ కళ్ళతో ఇలా చూడమ్మా ఒక్కసారి నా వంక. అవి ఎందుకని? దృశాద్రాఘీయశ్యాదర దళిత నీలొత్తలరుచ, ఆ కన్నుల యొక్క దృష్టి ఈ భూమండలము ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా కొంచెం ఎక్కువ దూరం పెడుతుందమ్మా దృష్టి. నువ్వు జగజ్జననివమ్మా, అలా చూశావా? దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి శివే, నన్ను కూడా తడిపేయమ్మా అంటారు. ఇది జగద్గురువుల లక్షణం. ఏం శంకరులు అక్కడ మాం అండమెందుకు? శంకరుల్ని అని అహం అని ఆయన మాట వేసుకోలేరా? ఆయన పేరు వేసుకోలేరా? వేసుకోరు. నేను వేసుకుంటే రేపు పొద్దున్న ఈ శ్లోకం నా తర్వాతి తరాల వాళ్ళు చదవాలి, వాళ్ళందరికీ మాం అన్నప్పుడల్లా అమ్మవారి దృష్టి వాడి మీద పడాలి, వాడు ఉద్ధరింపబడాలి. ఇది జగద్గురువుల యొక్క ఔదార్యం అంటే, ఇది శంకరుల యొక్క స్థితి అంటే, అది సౌందర్యలహరి గొప్పతనం అంటే. దీన్ని మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత అని స్తోత్రం చేస్తారు. ఇప్పుడు సరే ఆ సౌందర్యలహరి ఆ శ్లోకం పట్టుకుంటే అదే చాలాసేపు అయిపోతుంది కనుక, అలా ఇక్కడ హనుమంటారు పద్మపలాశలోచనం, అమ్మ నాకు అంత పెద్ద పెద్ద కన్నులతో నాకు అమ్మ నువ్వు దర్శనం ఇవ్వవా అమ్మా. ఎందుకు ఆ కన్నుల గురించి ఎందుకంత చెప్పడం? ఆ అమ్మ కన్నుల చేత దృష్టి చేత పోషించేస్తుంది అమ్మవారు ప్రపంచాన్ని. అందుకని ఆవిడికి మీనాక్షి అని పేరు. చేప తన పిల్లల్ని ఆహారం కోసం పుట్టగానే ఏడుస్తూ చూస్తే అమ్మ స్థన్యం ఇవ్వదు. చేప ఒక్కసారి తన పిల్లల వంక దయార్ద్ర దృష్టితో చూస్తుంది. అలా చూసేసరికి ఆడచేప యొక్క చూపుల చేత పిల్లలు పోషింపబడతాయి. అమ్మవారు కూడా తన చూపుల చేత పోషిస్తుంది. అటువంటి లక్షణం అమ్మవారికి ఉంది. అందుకనమ్మా ఇవాళ నాయందు నువ్వు అటువంటి చూపు ప్రసరించాలి. అందుకని పద్మపలాశలోచనం, అలాంటి అమ్మ నాకు దర్శనం అవ్వాలనుకున్నారు. గబగబా వెళ్ళారా శిశుపావృక్షం మీద కూర్చున్నారు. చూశారు అమ్మ దర్శనం కోసం, ఎక్కడా అమ్మ కనపడలేదు. ఒక్కసారి కిందకి చూశారు, తల వంచితే అమ్మ దర్శనం. తల వంచి కిందకి చూశారు, చూసేసరికి అమ్మ కనపడింది. అక్కడ ఎలాంటి దర్శనమిచ్చిందిట? తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపునః. ఏమి శ్లోకాలు వేసేశారండి మహర్షి. తతో మలిన సంవీతాం, మట్టి పట్టిన పట్టు పుట్టం కట్టుకుందిట. ఎవరావిడ? ఆవిడ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం యద్భ్రూభంగాః ప్రమాణం. ఈ సమస్త జగత్తుకు ఐశ్వర్యం ఇవ్వగలిగిన అమ్మ మా అమ్మ. అటువంటి అమ్మ మట్టి పట్టిన పట్టు పుట్టం కట్టుకుంది ఇవాళ దేని కొరకు? ఆమె నరకాంతగా వచ్చింది. ఇవాళ నరుడిగా జన్మించిన రామచంద్రమూర్తి భార్యగా ఉంది. అందుకని పాతివ్రత్య నిష్ట ఏమిటో చెప్తోంది అమ్మ ఇవాళ. అందుకని తతో మలిన సంవీతాం అలా కనపడమ్మా అని అడిగారు హనుమ శ్లోకంలో. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. అమ్మ నువ్వు ఎలా ఉండాలి, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి శుక్లపక్ష పొట్టమొదట్లో ఉన్నటువంటి తిథులలో ఆకాశమనందు భాసించిన చంద్రకాంతిలా ఉండాలి అన్నారు. కనుక ఇవాళ మట్టి పట్టిన పట్టు పుట్టంలో చుట్టూ రాక్షస స్త్రీలుండగా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప గుర్తుపట్టరాని స్థితిలో అమ్మ కనపడింది. ఎలా ప్రార్థనా శ్లోకం ఉందో అలా దర్శనమిస్తోంది అమ్మవారు. అందుకని తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం, చుట్టూ రాక్షస స్త్రీలందరూ ఉన్నారట. ఉపవాస కృషాం, ఆ తల్లి వెంటనే మహర్షి జాగ్రత్త పడిపోతారు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి, చుట్టూ రాక్షస స్త్రీలున్నారు, బట్ట నలిగిపోయింది, అందుచేత ఆవిడ దైన్యాన్ని పొందుందనుకుంటున్నావేమో, ఆవిడ ఉపవసించి ఉన్నది. చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒక్కసారి దండాన్ని చేత పెట్టుకుని దీక్షలో ఉండగా నలిగిపోయి ముడతలు పడిపోయి ఇవాళ రాత్రి ఆరేసిన బట్ట రేపు పొద్దున్న ఆరేసిన బట్ట మళ్ళీ మధ్యాహ్నం కట్టుకునేవారు. దానికేం ఇస్త్రీయా, కలరా ఉండల మధ్యలో పెట్టడమా, దానికేం గంధం స్ప్రేయా, ఏముంటుంది? అట్లాంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కళ్ళు పోయిన స్త్రీ పట్టుబట్టింది. యథార్థంగా జరిగిందండి, కళ్ళు లేవు ఆవిడికి. నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూడాలంది ఆవిడ. ఇదేమి కోరికే, నీకు కళ్ళు లేవు, నువ్వు ఆయన్ని ఎలా చూస్తావన్నారు. నాకు పైగా ఆయన శరన్నవరాత్రి దీక్షలో ఉన్నారు స్వామి, ఇప్పుడు నేను చూసి తీరుతానంది. అయితే సరే అన్నారు. ఆయన బయటకు వచ్చేవారు కాదు, పర్ణశాలలో ఉండేవారు. ఆ సమయంలో జయేంద్ర సరస్వతి స్వామి వారేమో అప్పుడు అదంతా నిర్వహిస్తున్నారు. ఆ పర్ణశాల దగ్గర ఒక్కసారి ఆ తడిక పైకి వచ్చి కనపడేవారు ఒక ప్రత్యేక సమయంలో. అక్కడికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఆవిడ్ని. కూర్చోపెడితే ఈవిడికి కనపడుతుందా? శిష్యులు వెళ్ళి చెప్పారు, ఆవిడ ఎవరో హఠం చేస్తోందండి, అన్నం నీళ్లు ముట్టుకోవట్లేదు, మిమ్మల్ని చూస్తారంటోంది, ఆవిడకి కళ్ళు లేవు అన్నారు. అంటే ఆయన అనుగ్రహం ప్రసరించిందంతే దగ్గరికి వచ్చారు. అవ్వా నన్ను చూస్తావా అన్నారు. స్వామి మీరు వచ్చారా అని కాళ్ళ మీద పడిపోయింది ఆవిడ. ఆయన అన్నారు లేచి నిలబడు అన్నారు. నిలబడ్డావా? నిలబడింది ఆవిడ. ఏది, నన్ను చూడవా అని ఇటు తిరిగారు దండం పట్టుకుని. స్వామి మీ చేతిలో దండం కనపడుతోంది, ముడతలు పడిపోయిన మీ చెయ్యి కనపడుతోంది, మీ కళ్ళు కనపడుతున్నాయి, ఆ విభూతి రేఖలు కనపడుతున్నాయి, ఆ కుంకం కనపడుతోంది, మీ శిరస్సు మీద ఇప్పుడిప్పుడే పైకొస్తున్నటువంటి కొద్ది కొద్ది వెంట్రుకలు, ఆ కాషాయ వస్త్రం శిరస్సు మించి కొద్దిగా ముందు మీ శిరోభాగం కనపడుతోంది, ఆ లలాటం కనపడుతోంది, అపారమైన బ్రాహ్మీ తేజస్సుతో వెలిగిపోతున్నారు స్వామి అంది. అట్లా తిరిగి ఇటొచ్చారు. చూస్తున్నావా అవ్వా నన్ను అన్నారు. స్వామి మీ పాదాలు కనపడుతున్నాయి, మీ మోకాళ్ళ కింద వరకు ఉన్నటువంటి మీ పంచ కింద నుంచి ఏ పాదములను ఉపాసన చేస్తే సాక్షాత్తు కామాక్షి అమ్మవారి పాదములను ఉపాసన చేసినట్టు ఆ పాదములు నాకు గోచరమవుతున్నాయి స్వామి అంది. ఇటొచ్చి నిలబడ్డారు. అవ్వానే కనపడ్డానా అన్నారు. స్వామి వెనక నుంచి మీరు కనపడుతున్నారు, మీ వీపు ముడతలు పడిపోయింది, మీరు వేసుకున్నటువంటి పంచ ఇలా పైనుంచి వచ్చి శిరస్సు మీదకి వెళ్ళింది, ఈ పక్కన మీ భుజం మాత్రం వెనక నుంచి కనపడుతోంది, నా జన్మ ధన్యం అయిపోయింది అన్నారు. అది నీ మనస్సులో పెట్టుకుని వెళ్ళిరావా అన్నారు చంద్రశేఖరులు. ఎలా కనపడ్డారు చంద్రశేఖరులు పుట్టుగుడ్డి దానికి. ఇది జగదాచార్యుల యొక్క స్థితి, ఇది మహోపాసకుల యొక్క స్థితి. అందుకనైనా నడిచే దేవుడయ్యారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. సామాన్యం కాదండి యోగి యొక్క స్థితి అంటే. అందుకని చంద్రశేఖర పరమాచార్యుల వారు ఇవాళ పొద్దున్న ఆరేసుకున్న బట్ట మధ్యాహ్నం కట్టుకున్నారు కాబట్టి ఆయన దరిద్రుడని మీరు అనగలరా? కాకపోతే విస్త్రీ బట్ట కట్టుకున్నాడు కాబట్టి కోటేశ్వరరావు ఐశ్వర్యవంతుడని మీరు అనగలరా? అనలేరు. అది మహదైశ్వర్యం, ఇది ఇంకా పైకొస్తున్న పరిపక్వత లేని స్థితి. ఎందుచేత చంద్రశేఖరేంద్ర సరస్వతి ఐశ్వర్యం లోపలుంది. ఇవాళ అమ్మ తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస, ఇది ఐశ్వర్యం అమ్మవారిది. ఆవిడ ఎలా ఉన్నా బాహ్యమునందు స్పర్శ లేదు ఆవిడికి. నేను పట్టుపట్ట కట్టుకున్నానా, కింద పడుకున్నానా, ఆవిడ మనస్సు రాముని యందుంది. రామోపాసన నిరంతరం చేసేస్తోంది అమ్మవారు. అంత ఉపవాసంలో ఉన్న స్త్రీ అని చూడకుండా యోగి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడిన వాడు ఎంత పాపాన్ని మూట కట్టేసుకుంటున్నాడు వాడు. ఈ పాప ఫలితాన్ని అనుభవించడమే వాడి 10 తలలు తెగడం. అందుకని వెంటనే వేసేస్తారు ఇక్కడ విశేషణం. తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆవిడ నిట్టూర్పులు మళ్ళీ 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 విడుస్తోందిట. ఎందుకు విడుస్తోంది? తన కొడుకుతో సమానమైనటువంటి వాడు త్రైలోక్యములయందు ఎవ్వడు అమ్మని మనస్సులో కూడా ఎలా ఆలోచించడో అలా ఇవాళ ఒక కొడుకు ఆలోచిస్తున్నాడు తన పట్ల. ఇది ఆవిడ నిర్వేదం. నేనొచ్చి ఇక్కడ కూర్చుని చెప్తున్నాను వీడికి, అయినా వీడి తలకెక్కట్లేదు, వీడి మరణాన్ని వీడు కొని తెచ్చుకుంటున్నాడు, వీడు బాగుపడేటట్టు లేడు. ఇది నిశ్వసంతీం పునఃపునః ఆవిడ చేత కాక, ఆవిడ భస్మం చెయ్యలేక, ఆవిడ ఆత్మస్థితిలో ఉన్నటువంటి తల్లి. ఆ అమ్మని చూశారట హనుమ పైనుంచి. తతో మలిన సంవీతాం రక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. దదర్శ శుక్లపక్షాదౌ, శుక్లపక్షంలో ఉన్నటువంటి మొట్టమొదటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందిట. ఎందుకని? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అడిగారు కదండి. మరి అమ్మవారి మెడలో పెద్ద మంగళసూత్రం వేళ్లాడుతూ కనపడుతోందిట. ఆవిడ దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, ఎంత చిత్రం అంటే ఉపవాస కృషాం దీనాం, ఆ తల్లి కన్నుల వెంట నీళ్లు కారిపోతున్నాయిట. అశ్రుపూర్ణముఖీం దీనాం, ఆ తల్లి దీనంగా కన్నీళ్లు కారిపోతుంటే ఈ పవిటంతా తడిసిపోతోందిట. అలా అడిగారు హనుమ నాకు దర్శనం ఇవ్వాలని. ఇక్కడున్నటువంటి స్త్రీలల్లా నువ్వు విషయభోగము నందు చిక్కి ఉండవు. మా అమ్మ అని నేను గుర్తుపట్టాలంటే నువ్వు ఎలా ఉండాలి? నార్తితాం సానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అలా ఉండాలమ్మా నువ్వు అన్నారు. నీ కన్నుల వెంట నీరు కారి నీ వక్షస్థలం తడిసిపోతుండాలి. నీ మెడలో మా రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి మంగళసూత్రం నాకు కనపడాలన్నారు. అందుకని ఇవాళ దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామి వామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. దక్షిణాయనం ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. దక్షిణాయనం ఎలా ఉంటుందో అలా ఉండడం ఏమిటి అసలు? ఏమిటండి ఆ ఉపమానం? మందప్రఖ్య అంటే దక్షిణాయనం. దక్షిణాయనంలో ఉండడం ఏమిటి ఆవిడ? ఎన్ని రహస్యాలు వేస్తారో చూడండి. మహర్షి దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు పాపం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే పుణ్యాత్మునికి బాధ ఏం లేదు, వాడు ఎప్పుడైనా వాడికి ముక్తే. కానీ మరి ఎందుకు దక్షిణాయనంలో చచ్చిపోయాడు అన్నాం? దక్షిణాయనం అనేటటువంటిది కేవలం ఉపాసనకి సంబంధించినటువంటి కాలం. ఎంసెట్ ఎగ్జామినేషన్ 3 రోజులు ఉందనగా టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమంటాం? అయ్యో పాపం అదేంటండి పరీక్ష ముందు జ్వరం వచ్చింది అంటే ఏమండి పరీక్షలకి స్టార్ట్ అవ్వకుండా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో టైఫాయిడ్ రావచ్చా అని అడుగుతామా? పరీక్షల ముందు టైఫాయిడ్ రావడం వాడు ప్రిపేర్ అవ్వడానికి ప్రతిబంధకం. దక్షిణాయనంలో వాడు చచ్చిపోవడం, వాడు దక్షిణాయనంలో ఉపాసన చేసుకోకుండా పోయాడు, అది వాళ్ళ బాధ. ఇక్కడ అమ్మవారు దక్షిణాయనంలో ఉందిట. ఎందుకని? ఆవిడ సహజంగా ఉపాసన చేయబడేటటువంటి స్వరూపం. కానీ ఇవాళ మంద ప్రఖ్యాయమానైన రూపేణ రుచిరప్రభాం. కానీ ఇవాళ రాక్షసులకి దక్షిణాయనం ప్రీతి. అలా అమ్మవారు ఇటువంటి స్వరూపం ఇవాళ రాక్షసుని యొక్క కొలువు కూటంలో ఉండవలసి వచ్చింది వాడిని చంపడానికి. అందుకని మంద ప్రఖ్యాయమానైన రూపేణ రుచిరప్రభాం పినద్ధం ధువజాలైన శిఖామివ విభావసోహో సీతే నైకేన సంవీతాం క్లిష్టేన ఉత్తమవాసస. ఏమి ఉపమానాలు వేసేస్తారండి? అగ్ని చుట్టూ పొగచేత ఆవరింపబడినటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. పచ్చని పట్టుబట్ట కొంత ముక్క చిరిగిపోగా మిగిలిన చీర కట్టుకుని. ఏమిటా విశేషణాలు? ఎందుకలా చెప్పడం అంటే అగ్నిహోత్రం చుట్టూ పొగ ఏర్పడుతుంది. కానీ పొగ నిలబడుతుందా? అగ్నిశిఖ నిలబడుతుందా? పొగ చుట్టూ ఉంటుంది 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 ఉంటుంది, ఊడిపోతుంది కాసేపటికి, పోతుంది పొగ. చిట్ట చివరికి నిలబడిపోయేది ఏది? నిలబడిపోతుంది అగ్నిశిఖ, నిలబడిపోతుంది పొగ పోతుంది. అడ్డుదామనుకున్న పొగ అడ్డగలదా అగ్నిశిఖని? ఆపలేదు. ఇవాళ అగ్నిశిఖ లాంటి అమ్మవారిని ఆవిడ్ని చెదలు పడతాయి అగ్నికి. అగ్నిని ముట్టుకున్నది కాలిపోతుంది తప్ప అగ్నికి అపవిత్రం లేదు. అగ్ని శవాన్ని ముట్టుకుంటుంది, శవానికి సంస్కారం అయిపోయింది తప్ప అగ్ని మైల పడిపోలేదు. అగ్ని మైల పడిపోయింది అన్నవాడు వెర్రివాడు. అగ్నికి మైలేమిటి? అగ్నికి మైల లేదు, అగ్ని ఎప్పుడూ పవిత్రమే. అలా ఇవాళ పొగ చుట్టూ చేరింది. రావణాసురుడు చూస్తున్నాడు అమ్మవారిని. ఆవిడ రాక్షసుల యొక్క అంతఃపురానికి వచ్చింది. ఇది పొగ, ఇది నిలబడదు, ఇది పోతుంది. ఏది నిలబడిపోతుంది? దీపశిఖ నిలబడిపోతుంది, జ్యోతి నిలబడిపోతుంది. ఇది పరంజ్యోతి తత్వంగా చెప్తున్నారు అమ్మవారిని. అందుకని ఆవిడ గొప్పతనం ఏమిటో పైనుంచి చూస్తున్న వారికి అర్థమవుతోంది. అందుకని పినత్తం ధుమజాలీన శిఖామివ విభావసోహో ఇదే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస ఆ పసుపచ్చని పట్టుచీర 10 నెలల క్రితం రావణాసురుడు అపహరించినప్పుడు కట్టుకున్న పట్టుచీర, అది కూడా ముక్క చింపి అందులో కొన్ని నగలు పెట్టి మూట కట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద మొదలుగా ఉండిపోయినటువంటి వస్త్ర ఖండాన్ని కట్టుకుంది. ఇది అమ్మవారి లేనితనమా? అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యమా? మహాపాతివ్రత్యం. బట్ట కూడా మార్చకుండా వాడి అంతఃపురంలోంచి ఒక నూలు చీర ముట్టుకోలేదు అమ్మవారు. అమ్మ దగ్గరికి వెడితే ప్రీతితో అమ్మా అన్నారనుకోండి, పరాశర భట్టర్లు వర్ణిస్తారు, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షిం సౌఖ్యం లభామ్యహం. మా అమ్మ పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి అమ్మ వెళ్ళి, అమ్మా నీకు నమస్కారం చేసి నీ పాదాల మీద 2 తామర పువ్వులు పెడదామని వచ్చానమ్మా అని పువ్వులు పట్టుకుని వెళ్ళారట భట్టర్లు. విడితే ఏకంజంచన తిక్షమంచ అకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకులంకష స్ఫారాపంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. పద్మాసనం వేసుకుని కూర్చోవలసిన అమ్మవి నేనొస్తున్నానని, నేను పువ్వులు పెట్టడానికి నీ పాదం కనపడకపోతే బెంగ పెట్టుకుంటానని, నా కోసమని ఒక కాలు కిందకి జాపి పాదపీఠం మీద పెట్టి చేత్తో అభయముద్ర పట్టావా అమ్మా, నీకు ఎంత వాత్సల్యం అమ్మా అంటారు పరాశర భట్టర్లు. పువ్వులు పట్టుకుని ఇలా వస్తేనే కాలు జాపి అభయముద్ర పట్టిన తల్లే, అలాంటి తల్లి 10 నెలలలో ఆ ఇంట్లో అంత ఐశ్వర్యం ఉంటే ఒక నూలు చీర ముట్టుకోలేదంటే వాడు దరిద్రుడా? అమ్మవారిది దైన్యమా? ఎవడు దరిద్రుడో, ఎవడు ఉపాసనలో నాశనమైపోతున్నాడో, ఎవడు కొద్ది కాలంలో మృత్యువుని పొందుతున్నాడో కావ్య భాషలో బయట పెడుతున్నారు మహర్షి. ఇంతకన్నని దౌర్భాగ్యానికి హద్దెక్కడుందిరా? 10 నెలలు లక్ష్మీదేవి వచ్చి నీ ఇంట్లో ఉందా? చీర మార్చడానికి నీ ఇంట్లో అమ్మవారు చీర ముట్టుకోవాల? నీ ఇంట్లో పట్టెడన్న అమ్మవారు ముట్టుకోలేదు? నీ పుష్పక విమానంలో అమ్మవారి విగ్రహమా? నియుజ్యమానాస్తు గజ సుహస్త సకేశరాశ్చత్వల పత్రహస్త బభూవ దేవి చకృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అని ఇది చెప్తుంది మనకి సుందరకాండ. నీ ఇంట్లు ఎంత డాబుగా కట్టావు, నువ్వు ఎన్ని ఉంగరాలు ఎట్టుకున్నావు, నువ్వు మెళ్ళో ఎన్ని బంగారం గొలుసులేశావు, నువ్వు ఎన్ని బొత్తాలు ఇప్పుకుని బయట తిరుగుతూ ఉంటావు, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎవడికి కావాలరా? వటుర్ వా గేహి వా ఎదిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతేహే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి అంటారు శంకరులు శివానంద లహరిలో. నువ్వు అమ్మవారి పట్ల భక్తితో శిరస్సు ఉంచావా? ఆవిడ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది నీదని నువ్వు అహంకరించావా? తీసేయడానికే ఆవిడ సిద్ధంగా ఉంది. ఈ నువ్వే క్రీనీట చెయ్యి చాపి అడుక్కు తినేలా కూడా అమ్మ చెయ్యగలదు. ఆవిడ కను దృష్టి పాతము. ఒక్కసారి అనుగ్రహం పోయిందా ఇక ఆ ఇంట సుఖశాంతులుండవు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం కలిగే వరకు శాంతి ఉండదు. 10 నెలలు అమ్మవారు అలా ఉండడం అమ్మవారికి ఆ దైన్యం, లేకపోతే రావణాసురుడిది ఆ దరిద్రం. పైకి చెప్పకుండా చెప్పడం సుందరకాండ. నీళ్ళు ఎలా ఉంచుకోవాలో నువ్వు నేర్చుకో. రావణాసురుడిలా డాబుతో ఉంటావో, హనుమల అమ్మవారి భక్తుడు అయి ఉంటావో, తేల్చుకోవడం నీ ఇష్టం. తీర్పుని మీకొదిలి కావ్య భాషలో మాట్లాడతారు మహర్షి. ఇది సుందరకాండ. అందుకని ఆయన అంటారు, అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితే క్షణ. ఏమి జీవగర్ర లాంటి శ్లోకం అండి సుందరకాండ కది. ఆయన ఇప్పటివరకు ఏమన్నారు, నేను సీతమ్మని వెతుకుతున్నాను, సీతమ్మని వెతుకుతున్నాను, సీతమ్మని వెతుకుతున్నానన్నారు. పైనుంచి చూసి అంటారు, నాకు సీతమ్మ కనపడలేదు, నాకు రాముడు కనపడుతున్నాడంటారు. పైగా ఎలా కనపడుతున్నట్ట, అంగ ప్రత్యంగములలో నాకు రాముడు కనపడుతున్నాడన్నారు. ఏమండి కోటేశ్వరరావు గారు అచ్చు వాళ్ళ నాన్నగారులా ఉంటారండి, బాగుంది సంతోషం. లేదు లేదు, కోటేశ్వరరావు గారికి వాళ్ళ తాతగారి పోలికండి, అచ్చు వాళ్ళ తాతగారులా ఉంటారు, యాక్సెప్టెడ్. లేదండి కోటేశ్వరరావు గారికి వాళ్ళ మేనమావ గారి పోలిక, అంగీకరిస్తాం. లేదండి కోటేశ్వరరావు గారు అచ్చు వాళ్ళ ఆవిళ్ళే ఉంటారు అన్నారనుకోండి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమైనా ప్రాజ్ఞుడు ఎవరైనా అలా అంటే నన్ను చాలా సంతోష పెట్టాలనుకుని ఇక్కడికి వచ్చి ఎవరైనా, కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు, అచ్చు వారికి వారి ఆ భార్యకి తేడా లేదు, ఇద్దరు ఒక్కలా ఉంటారు అన్నారనుకోండి, ఏమనుకోవాలి? విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరు నవ్వాలా నవ్వద్దు? మరి హనుమన్నారు నవ్వరే, హనుమ అదే మాట అన్నారు, నాకు సీతమ్మ తల్లి అంగ ప్రత్యంగములలో రాముడు కనపడుతున్నాడన్నారు. మరి అదేమిటి, సీతమ్మ తల్లిలో రాముడు ఎందుకు కనపడతాడు? అలా కనపడడం జ్ఞానసిద్ధి. మీకు ఇందాక చెప్పానే, 2 కనపడినంతసేపు సిద్ధి లేదు. సిద్ధిమ్మే సంవిధాశ్యంతి దేవాసర్షిగణాస్త్విహ. ఏది సిద్ధి? అన్నీ ఒకటిలోకి పర్యవసించి ఒకటిగా కనపడడం సిద్ధి. అందుకని ఇప్పుడు ఏమైంది, సీతమ్మని వెతికి వెతికి సీతమ్మలో రామదర్శనం, రాముడిలో సీతమ్మ దర్శనం, అసలు సీతారాములు లేరని ఇద్దరూ కలిపి ఒకటే ఉన్నారు అనగలగడం, ఇది సిద్ధికి దర్శనం. ఇది హనుమకి కనపడుతోంది పైనుంచి, ఇది సృష్టి రహస్యం. ఇది అర్థమైంది, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు ఆయన. ఇది అర్థం అవ్వలేదు, నేను రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్నాడు, వాడు చచ్చిపోతున్నాడు అంతే, వాడు కొద్ది కాలంలో మరణిస్తాడు రావణాసురుడు. ఇదే సుందరకాండంటే, నువ్వు ఇలా చూడడం నేర్చుకో, అటువైపు కోసం నీ ప్రయాణం, అలా వెళ్ళడం సౌందర్యం, అది సుందరకాండ. మహర్షి నిర్ద్వంద్వమైనటువంటి తీర్పు చెప్పేశారు. చెప్పి అంటారు, సుముహూర్తం ఇవధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ. సీత ఒక్కసారి ఆ పైనుంచి అమ్మవారిని చూశారట, మండోదరిని చూసేటప్పటికీ ఆ ఎంత సంతోషపడిపోయారో, ఈవిడే సీతమ్మ అనుకున్నారు. అనుకుని ఆ తోక తీశారు, ముద్దు పెట్టుకున్నారు. అస్ఫోట యా మాసచుచుంబ పుచ్చం. ఆ సుందరకాండలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, కొన్ని కొన్ని మాటలు పలకాలంటే ఆ మాటల యొక్క అర్థం ఎలా ఉంటుందో పెదవులు కూడా అలా సాగితే కానీ పలకవు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం, ముద్దు పెట్టుకోవాలంటే పెదవులు ముందుకు రావాలి. అలా చుచుంబ అనాలన్నా పెదవులు ముందుకు రావాలి, అలా అంటే తప్ప మాట పడదు. అది సౌందర్యం. వాల్మీకి మహర్షి ఒక ప్రయోగం చేశారా, కిష్కింధకాండలో పర్వత గుహలో పడుకుంటే రామచంద్రమూర్తికి నిద్ర వచ్చింది. శ్లోకం కూడా అలాగే ఉంటుంది. నిద్రాశనైహి కేశవమభ్యుపైతి ధృతానదీనాం సగరమభ్యుపైతి దృష్టాబలాక ఘనమభ్యుపైతి కాంతాసకామా ప్రియమభ్యుపైతి. అంత చక్కగా వేస్తారు. అది చాలా కష్టమా? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవామవః సముద్ర శిరో గ్రీవో గవాంపతి రివాబభౌ అంటారు. అది కష్టమైన పని అయితే శ్లోకంలో పదాలు అలా పడిపోతాయి. అది బహుభంగిమల సుందరకాండ, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని సౌందర్యాలు అందులో. అందుచేత ఆ స్వామి చూసి అనుకుంటారు, సుముహూర్తం ఇవధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతాం ఆశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారట. నిజంగా ఆత్మదర్శనమైనటువంటి యోగి ఇక మాట్లాడ్డాడు. కన్నుల వెంట నీరు కారుతూ ఆ ఆనందంలో ఓలలాడిపోతాడు. ఇక్కడే ఇప్పుడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాత యవై నమో నమః భవే భవే నాతి భవే భవ స్వమాన్ భవోద్భవాయ నమః అన్నట్టు ఇక్కడే ఆ ఆనందాన్ని ఉత్తర క్షణంలో అనుభవిస్తాడు. ఇది ఆత్మదర్శనం చేసినటువంటి యోగి యొక్క స్థితి. అందుకని మండోదరి దర్శనం చేసినప్పుడు కుప్పిగంతులు, ఆవిడ సదసద్రూపధారిణి అసత్తులో సత్తు చూపించింది, వెర్రిగంతులు వేశారు. ఇప్పుడు సత్తు ఏమిటో చూపించింది, కన్నుల వెంట నీళ్లు కారుతూ నిలబడిపోయారు అని చూసి అంటారు, ఈ అమ్మ అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆ తల్లి కన్నుల వెంట నీళ్లు కారిపోతున్నాయిట. మళ్ళీ వెంటనే అంటారు, ధ్యానతత్పర అయి ఉందిట. ఎందుకనే ఆ లోపల మాత్రం, అయ్యో నాకు అన్నం లేదు, నాకు చీరలు లేవు, మా రాముడు ఎలా ఉన్నాడో, 10 నెలలు అయిపోయింది, నేను అక్కడ ఉంటే హాయిగా ఈ పాటికి పండగ వచ్చింది, మా అత్తగారు చీరలు కొని పెడదురు, దాని గురించి కాదు ఆవిడ బాధ. ఆవిడ బాధ లోపల రాముణ్ణి పొంది ఉంది ఆవిడ, లేకపోతే సీతారాములు కలిసి కనబడరు. లోపల పొందింది, బాహ్యమునందు అపేక్షిస్తోంది రాముడుగా వచ్చి రాక్షస సంహారం జరగాలి. ఇది ఆవిడ తాపత్రయం. అందుకని అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ సుఖధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం వ్రీళితాం దుఃఖసంతప్లాం పరిమ్లానాం యశస్విని తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అంగారకుడు రోహిణి వంక చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారి ఇవాళ. ఏమిటా పోలికలు అంటే, రోహిణి చంద్రుడికి స్వక్షేత్రం, చంద్రుడికి స్వక్షేత్రమైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టచూపు చూశాడు అనుకోండి, రోహిణి అప్పుడు ఎలా చూస్తుందో అమ్మవారి ఇవాళ అలా చూస్తోందిట. అంటే ఆవిడ రామచంద్రమూర్తి యొక్క స్వక్షేత్రం, చూడకూడని చూపు రావణాసురుడు చూస్తున్నాడు. కాదు కాదు, అందులో ఇంకొక రహస్యం, అంగారకుడు లోపల ఉండేటటువంటి తేజస్సుని తినేస్తాడు, కామం వైపుగా నడిపిస్తాడు, నడిపించి వీర్య స్ఖలనం చేయిస్తాడు. రోహిణి అంగముల యందు తేజస్సుని నింపుతూ ఉంటుంది. ఆ నింపినటువంటి తేజస్సు కుండలినిగా పైకెడితే అమ్మవారి దర్శనం అవుతుంది. ఇది వీర్య స్ఖలనముగా తేజస్సు బయటికి పోతే, కామోపభోగమునందు మనస్సు వెళ్ళిపోతే అది పతనహేతు అయిపోతుంది, కామమునందు లంపటమునందు ఇరుక్కుపోతాడు. అందుకని ఇవాళ ఆవిడ రోహిణి తేజస్సు నింపుతోంది, అంగారకుడు తేజస్సు తీసేస్తున్నాడు, ఇద్దరికి విరుద్ధం. అందుకని ఆరోహిణి వంక ఈ అంగారకుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. తాం స్మృతి ఇవ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహితామివ చ శ్రద్ధ ఆశా ప్రతిహతామివ. ఇవన్నీ నిజంగానండి, కొన్ని కొన్ని కంటికి కనపడతాయి. ఆయన వేసినటువంటి ఉపమానాలు మీరు కొన్ని కంటితో చూడొచ్చు. ఒక స్థాయికి వెళ్ళాక ఏం చేస్తారంటే ఇంకీ కంటితో చూసి మీరు కనిపెట్టగలిగినవి తీసేస్తారు, మనస్సుతో ఊహించగలిగిన ఉపమానాలు వేస్తారు. ఇప్పుడంటారు తాం స్మృతి ఇవ సందిగ్ధాం. ఇప్పుడు ఒక స్మృతి పట్టుకుని చదువుతున్నాడు, ఏదో మనుస్మృతి అనుకోండి, ఒక శ్లోకం చదివాడు, అందులో ఆ శ్లోకానికి అర్థం ఇదే అనుకున్నాడు, మళ్ళీ చదివాడు, కాదు కాదు అది అనుకున్నాడు, దానికి దీనికి బద్ధ విరుద్ధం. లోపలికి వెళ్ళాను ఒక అర్థం, బయటికి వెళ్ళాను ఒక అర్థం అనుకోండి, అది కరెక్టే అనిపిస్తోంది, ఇది కరెక్టే అనిపిస్తోంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అని చెప్పాలి? వెళ్ళి ఆ శ్లోకానికి ఉపన్యాసం చెప్పాలి, లేకపోతే అర్థం చేసుకుని అనుష్ఠానం చెయ్యాలి. ఇదని చేసేయాలా అదని చెయ్యాలా? అర్థం కాని స్మృతి ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. తాం స్మృతి ఇవ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ, అపారమైన వృద్ధిని పొందింది, ఒక్కసారి మధ్య పతనం అయిపోయింది, అంత వృద్ధి పోయింది. అప్పుడు వాడు ఎలా ఉంటాడో అమ్మవారు అలా ఉంది. వృద్ధిం నిపతితామివ, ఇవన్నీ మీరు ఈ కంటితో చూస్తారంటే కుదురుతాయి ఏంటి? లోపల ఊహించాలి. వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ, ఆయన ఎంత శ్రద్ధ ప్రదర్శించేవాడంటే, శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి, తను ఏది చెప్తున్నాడో దానియందు, తాను ఏం చేస్తున్నాడో దానియందు పూనిక కలిగి ఉండేవాడు. ఇవాళ అది చెడిపోయింది. ఆ శ్రద్ధ ఎప్పుడైతే పోయిందో జ్ఞాపకానికి రాదు. ఇంతకుముందు ఆయనకి పుస్తకం అక్కర్లేదు, ఇంతకుముందు ఎప్పుడైనా పిలిచి ఏదైనా అడిగితే ఆయన నోటి వెంట వచ్చేసేది, ఇప్పుడు ఆయన్ని పిలిచి చెప్పమంటే పుస్తకం చూసిన ఇది ఎక్కడుంటుందండి అని వెతుక్కుంటున్నాడు, ఏదీ గుర్తుండదు. ఆఖరికి అందులో ఉన్నటువంటి ప్రాథమిక విషయాలు కూడా జ్ఞాపకానికి లేవు, పోయి. శ్రద్ధ పోవడం వల్ల అలా ఉంటే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందిట శ్రద్ధ. అందుకని తాం స్మృతి ఇవ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహత వివచ శ్రద్ధ ఆశా ప్రతిహతామివ. ఈ పని జరుగుతుందని ఆశ పెట్టుకున్నాడు, ఆ ఆశ నిరాశ అయిపోయింది, జరగదని తెలిసిపోయింది. అప్పుడు ఎలా ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి ఉపమానాలు. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి వేసేశారో తెలుసా అండి? పైకి అమ్మవారి గురించి చెప్తున్నారు, చెప్పేది రావణాసురుడి గురించి చెప్తున్నారు. పోయిన శ్రద్ధ ఎవరిది? లోపల ఉన్నవాడిది పోయింది, వాడికి పోయింది వాళ్ళ శ్రద్ధ. అక్కడ లక్ష్మీదేవికి నమస్కారం పెడతాడు, ఇక్కడకొచ్చి తప్పు మాటలు మాట్లాడుతున్నాడు, అంటే శ్రద్ధ పోయింది. ఆవిడే ఇక్కడ లక్ష్మీదేవిగా ఉన్నదన్నదాన్ని వాడు మరిచిపోయాడు. అందుకని తాం స్మృతి ఇవ సందిగ్ధాం, వాడు చాలా చదువుకున్నాడు వేదం, కానీ ఇంత వేదం చదివినటువంటి వాడికి ఇవాళ సరిగ్గా అర్థం అవ్వట్లేదు అమ్మవారి యొక్క స్వరూపం. అందుకని సందిగ్ధంలో పడింది వాడి బుద్ధి. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి? లోపల ఉన్నవాడి పతనానికి అమ్మవారికి సూచనగా చెప్తారు, తీసుకొచ్చి ఇలా ఉంది అమ్మవారు అంటారు. ఇది కావ్యంలో వాడేటటువంటి పదప్రయోగంలో ఉన్నటువంటి అందం. ఇటువంటి ఉపమానాలని ఇంకా ఎవరు వేయలేదు, వాల్మీకి మహర్షి తప్ప అటువంటి ఉపమానాలు వేశారు. వేసి అంటారు, ఈ అమ్మ దుష్కరం కృతవాన్ రామః ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి. నిజంగా రామచంద్రమూర్తి గురించి పొగడడం అంటే హనుమ తర్వాతి చేత అంటే ఆయనకి రామనామ సంకీర్తన తప్ప వేరొకటి తెలియదు అసలు హనుమకి. అంతటి రామభక్తుడు ఇవాళ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత అంటారు, అసలు నిజంగా మా రాముడిది గుండె కాదు బండ, ఇటువంటి భార్యని విడిచిపెట్టి ఇంకా ఇన్నాళ్ళు బతికున్నాడంటే రాముడిది గుండె, ఎంత కఠిన హృదయుడో, రాముడు ముహూర్త కాలం బతకకూడదు రాముడు అంటున్నారు. అమ్మవారి దర్శనమైన తర్వాత రాముడి యొక్క ఉన్నతి పెరిగిందా తరిగిందా? ఇది సౌందర్యం. భార్య ప్రవర్తన చేత భర్త గౌరవం ఇనుమడించాలి. ఆవిడ్ని చూసిన తర్వాత ఇదే అండి ఈయన బతుకు అన్నారనుకోండి, ఏమైపోతుంది? ఇంత ప్రతిష్ట సర్వనాశనం అయిపోతుంది భార్య వల్ల. భార్య నడుబడి చేత భర్త ఔన్నత్యము పెరగడం సౌందర్యం. ఇది పాతివ్రత్యం. ఇది నిరూపిస్తున్నారు స్వామి పైనుంచి అంటున్నారు, ఇటువంటి అమ్మని విడిచిపెట్టి ఎలా ఉండగలిగాడు రాముడు అంటే, నిజంగా ఎంతటి గొప్ప ఉన్నతమైన స్త్రీయో అని ఆయన అంటారు. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్ కలాం. మూడు లోకములలో ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్క పెట్టి ఒక పక్క సీతమ్మ తల్లిని కూర్చోబెడితే ఈ మూడు లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యము మా అమ్మలో లేశ మాత్రం మనకు సరిపోదు. ఇట భార్య భర్తకివ్వగలిగినటువంటి ఐశ్వర్యం, అటువంటి ఐశ్వర్యాన్ని నరకాంతగా అమ్మవారు ఇచ్చింది రామచంద్రమూర్తికి. అందుకని ఆవిడ యశస్విని మా అమ్మ. అందుచేత ఇదని ఆయన అంటారు. నాకు అర్థమైంది, సీతారాములు అసలు నిజంగా బ్రతికి ఉండడానికి కారణమేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు, సీతమ్మ తల్లి మనస్సు సీతమ్మ తల్లి దగ్గర లేదు. సీతమ్మ మనస్సు రాముడి దగ్గరుంది, రాముడి మనస్సు సీతమ్మ దగ్గరుంది అన్నారు హనుమాన్. ఇది దాంపత్యానికి ఉండవలసింది. దాంపత్యంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అన్ని వేళలా ఆవిడ పక్కనుండి కుక్క పిల్లని కాసుకున్నట్టు వీడిని కాసుకోదు. ఆవిడ ఒకనాడు పుట్టింటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా లోపల మనస్సు యందు ఆవిడ ఉండాలి, ఆవిడ మనస్సు యందు ఆయన ఉండాలి. ఇలా ఉండడం చెలియలి కట్ట అన్నారు నాన్న సత్యనారాయణ గారు. చెలియలి కట్ట అని నవలు రాశారు. సముద్రం ఆ ఒడ్డుని దాటి ఊళ్ళోకి రాలేదా? సముద్రమే పొంగి రావాలనుకుంది అనుకోండి, ఎవరు అడ్డగలరు? ఊళ్ళకి ఊళ్ళు ముంచెత్తుతుంది, కానీ రాదు. తనకి తాను గిరిగీసుకుంది, చెలియలి కట్ట అని ఒక ఒడ్డు పెట్టుకుంది. నేను సరదాగా ఉట్టినే అలా వచ్చి ఇలా పోతూ ఉంటానండి, అందుకే నా కెరటాల రూపంలో ఉట్టినే అలా వస్తూ ఉంటుంది, అలా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. నిజంగా సముద్రంలో సగ భాగం లేచి పైకి వచ్చింది అనుకోండి, ఎవరు ఆపుతారు? మీరు ఆపుతారా? నేను ఆపుతానా? దాటరు. మీరు కూడా అలాంటి చెలియలి కట్ట పెట్టుకున్నారు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, నేను ఈ స్త్రీని దాటను అన్నారు. ఇది చెలియలి కట్ట అంటే, ఇది మనస్సు యందు స్త్రీ ఉండడం అంటే, ఇది భర్త మనస్సు యందు భార్య, భార్య మనస్సు యందు భర్త. ఆవిడ మనస్సు ఈయన దగ్గర ఉంటుంది, అందుకని స్వాధీన వల్లభ అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి స్వాధీన వల్లభ అని పేరు. స్వాధీన వల్లభ అంటే భర్తని చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఆయనదేముందండి, ఆయనకి ఏమి ఉండదు, ఆవిడని అడగాలి. ఏదైనా ఏది అడగండి, మా ఆవిడని అడుగుతానంటాడు. అంటే అది భయం చేత కాదుట, నిరంతరము నన్ను అనువర్తించడం తప్ప జీవితంలో ఇంకొకటి తెలియని భార్య. అటువంటి దాన్ని గౌరవం కోసం నేను ఒక మాట అడగకుండా ఎలా చేస్తానని ఏ భర్త సంప్రదిస్తాడో అది స్వాధీన వల్లభ. మనస్సుని గెలుచుకోవాలి, ఇది భార్య చెయ్యగలిగి ఉండాలట. అందుచేత భర్తని గెలుచుకుంటుంది. ఇలా ఎలా గెలిచిందిట అంటే మహర్షి చెప్తారు, అలా ఏర్పడడానికి కారణంట బాలకాండలో చెప్పారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూపా గుణాచ్చాపి ప్రీతిర్ భూయోభ్యవర్ధత అన్నారు. రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే అంత ఇష్టం. ఎందుకోట తెలుసా అండి? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏం చదువుకోవాలో మా నాన్నగారు నేర్పారు నాకు. సంధ్యావందనం మా నాన్నగారు నేర్పారు నాకు. ఉపనయనం మా నాన్నగారు చేశారు. నన్ను విశ్వామిత్రుడి దగ్గరికి పంపించి వృద్ధిలోకి తీసుకొచ్చారు. నాకు వశిష్ఠుణ్ణి గురువుగా పెట్టి ఇంత శాస్త్రం చెప్పించారు. నా కోసం పరితపించిపోయే మా నాన్నగారు నా జీవితం అంతా పండడానికి ఎలాంటి భార్య ఉంటే నా జీవితం పండుతుందో వారు నిర్ణయించలేరా? అందుకని మా నాన్నగారి చేత నిర్ణయింపబడినటువంటి పిల్ల కనుక ఆ నిర్ణయంలో దోషం ఉండదని సీతమ్మ తల్లి ప్రేమించేట. ఆయన అలా ప్రేమించడం మొదలు పెడితే ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృత ఇది గుణాద్రూపా గుణాచ్చాపి, తన గుణముల చేత తన రూపము చేత భర్తని వశుణ్ణి చేసుకుందిట సీతమ్మ తల్లి. అందుచేత కళ్యాణానికి కావలసిందేమిటి? ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం? ఈవిడ మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనస్సు ఈవిడ దగ్గరికి రావాలి, ఇద్దరు కలిసి నడవాలి. చూపించారు సీతారాములంటే ఏమిటో, ఇది తీర్పు చెప్తున్నారు పైన కూర్చున్నటువంటి హనుమ. అటువంటి వారు రా సీతారాములంటే వీళ్ళిద్దరూ విడివడి ఉన్న బతకడానికి కారణం ఏమిటో తెలుసా? ఈయన మనస్సులో ఆవిడుంది, ఆవిడ మనస్సులో ఈయనున్నారు. అలా ఉన్నారని హనుమ చెప్తే దీనికి నిదర్శనం ఏమిటి? నిజంగా రాముడి మనస్సులో సీతమ్మ, సీతమ్మ మనస్సులో రాముడు ఉన్నారనుకోండి, సీతమ్మ ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చెయ్యడానికి సిద్ధపడింది అనుకోండి, రాముడు ఏంటి సీత ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు అనుకోండి, తెలియలేదనమాట సీత మనస్సు. చిట్ట చివర పట్టాభిషేకంలో సీతమ్మ తల్లి మెళ్ళలోంచి హారం తీసింది, అందరికీ అన్ని ఇచ్చేశాక వెంటనే రాముడు అన్నాడు, ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశ అన్నాడు. పౌరుషము బుద్ధి విక్రమము నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో వారికి ఆహారం ఇయ్యి అన్నాడు. అంటే హనుమకిస్తుంది అని రామచంద్రమూర్తికి ముందు తెలుసు. ఇది ఒకరి మనస్సు ఎందు ఒకరు ఉండడం అంటే అలా ఉన్నారు రా సీతారాములు అన్నారు హనుమ చెట్టు మీద కూర్చుని అని ఆయన అంటారు. దాం నిలకేశీం బింబోస్తీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథశరతిర్యథ. ఈ మాటలు హనుమ చెప్పచ్చండి సుందరకాండలో. అంత మేధావే, అంతటి మహాభక్తుడే, అమ్మవారి పాదములు పట్టి పూజ చేసే స్వభావం ఉన్నవాడే, ఆయన సీతమ్మ తల్లిని శిశుపావృక్షం మీద నుంచి చూసి తాం నిలకేశీం, అమ్మ నీ జుత్తు చాలా నల్లగా ఉందమ్మా, నిలకేశీం బింబోస్తీం, అమ్మ నీ పెదవి చాలా ఎర్రగా ఉందమ్మా అధరం, మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలాగో నువ్వు రాముడికి అలా అమ్మా అంటారా? ఇంత బేలతనంగా రావణాసురుడి చేత బందీకృతయ్యి అశ్రుపూర్ణముఖి దీనాం కృషాం మనసనేన చ సుఖధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అయిన మహాపతివ్రతని పట్టుకుని హనుమ ఈ శ్లోకం చెప్పచ్చా? మరి ఎందుకు చెప్పించారు మహర్షి ఈ శ్లోకాన్ని అంటే, ఓరి వెర్రివాడా, ఆయన గుర్తుపట్టాడు ఆవిడెవరో, తాం నీలకేశీం, ఆవిడ నవచం ఆవిడ పెట్టుకున్నవి వర్ణిస్తారే సౌగంధికల సత్కచ అని, ఆ తల్లి అనేక రకములైనటువంటి పువ్వులతో గుబాళించేటటువంటి పెద్ద కబరీ బంధమును కలిగి ఉంటుంది అమ్మవారు. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, దునోతుద్ధాంతం నస్థులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధం శ్లేక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వనం తస్మిన్ మన్యే బలవతన వటీవిటపినాం దునోతుద్ధాంతం నస్థులిత దళితేందీవరవనం. అమ్మవారి జుత్తు చూసేటప్పటికే అజ్ఞాన తిమిరములు పటాపంచలైపోతాయిట. సమస్త వేదరాశి అమ్మవారి యొక్క శిరోజములై ఉన్నాయి. అందుకనే అమ్మా అటువంటి అజ్ఞాన తిమిరములను రూపుమాపగలిగినటువంటి కబరీబంధమున్న తల్లివి నమస్కరిస్తున్నారు హనుమివాళ. తాం నీలకేశీం బింబోస్తీం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా, అటువంటి తల్లివమ్మ నువ్వు. అందుకని తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం లక్ష రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఎక్కడ తేడా చూపించారు చూపించండి నాకు. అలా కాకపోతే హనుమ పైనుంచి శ్లోకం చెప్పచ్చా సీతమతల్లిని ఉద్దేశించి? తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం సువ్యవస్థితాం సువ్యవస్థితాయై నమః. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం, అమ్మవారి కన్నుల గురించి శంకరులు ఎంత వర్ణన చేశారో సౌందర్యలహరిలో అని. ఎంత వర్ణన చేశారంటే మహానుభావుడు, అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనో జగదిదమనంగో విజయతే అన్నారు. ఆవిడ క్రీగంటితో ఇలా చూసిందా మన్మధుడంతటి వాడికి అంత శక్తినిచ్చేసిందమ్మ. అటువంటి కళ్ళున్న అమ్మమ్మ నువ్వు. అందుకని తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మఫలా సాక్షీం మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎటువంటిదో నువ్వు, రతీరూపాయై నమః రతిప్రియాయై నమః. అమ్మ నువ్వు సాక్షాత్ అమ్మవారివమ్మా అని పైనుంచి దర్శనం చేస్తున్నారు. ఇలా ఉన్న అమ్మ అలా కనపడుతోంది హనుమకి, అలా హనుమకి కనపడిన అమ్మ ఇంకోలా కనపడుతోంది రావణాసురుడికి. ఇది సదసద్రూపధారిణి, ఇది సుందరకాండ, ఇది బాలాత్రిపుర సుందరి రహస్యం. అందుకని బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటారు బాలకాండలో. ఆవిడ బాలాత్రిపుర సుందరి అయి కనపడుతోందయా నాకు అరణ్యవాసంలో అన్నారు వెళ్ళి దశరథ మహారాజు గారితోటి. ఇది అమ్మవారి యొక్క స్వరూపం అని ఇవాళ హనుమ పైనుంచి నిర్ణయం చేసి చెప్తున్నారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని. ఆయన అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. తల్లి ఇటువంటి అమ్మ, ఇటువంటి తల్లి ఆవిడ. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, దేవికి ఎంత ఓర్పో మా అమ్మకి అంత ఓర్పుట. ఎక్కడి నుంచి వచ్చిందిట ఆ ఓర్పు అమ్మకి? ఆ ఓర్పు ఎక్కడుందో అమ్మవారిలో చెప్పేస్తారు హనుమ. ఎంత గొప్పగా పెట్టుకొచ్చారో తెలుసా అండి ఆ వరస వర్ణన. ఆయన అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ. తీర్పు ఉందరకాండలో ఈ శ్లోకం నాకు ప్రాణం. ఆ శ్లోకం అంటే తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ. శీలమునందు వయస్సునందు, అభిజనమునందు, లక్షణమునందు సీతమ్మ తల్లి నాలుగింటిలో రామచంద్రమూర్తితో సమానమైనది. ఏమిటి శీలం? శీలం అంటే స్వభావం. రామచంద్రమూర్తిది, సీతమ్మ తల్లిది, ఇద్దరిది ఒకటే స్వభావం. ఏమిటా స్వభావం? ఆశ్రితులను రక్షించడమే స్వభావం. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అది చెప్పననాడు సుందరకాండ చెప్పేశానని కథ చెప్పేయడం అనవసరం. అరణ్యకాండలో సీతారాములు అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మహర్షులందరూ ఎదురొచ్చారు. ఎదురొచ్చి, రామా ఇవాళ నీ దర్శనమైంది, మేమెంత సంతోషపడిపోతున్నామో అన్నారు. అని రామా మాకొక్క ప్రయోజనం చేసి పెట్టాలయ్యా అని అడిగారు. ఏం చెయ్యమంటారు మహాప్రభో అన్నారు రామచంద్రమూర్తి. అంటే వాళ్ళు అన్నారు, మేము కందమూలములను తిని కౌశల్యము అంటారు. కౌశల్యము అంటే చాలా జాగ్రత్తగా పనిచేయడము అని అనుకుంటాం మనం. ఆయనకి చాలా కౌశల్యం ఉందండి అంటాం. కౌశల్యం ఎలా అయితే అందరికన్నా ఎవరికి ఎక్కువ ఉండాలో తెలుసా అండి? జేబులు కత్తిరించేవాడు ఉండాలి. ఎందుకని? వాడు బస్సులో ఇంతమంది చూస్తుండగా కత్తిరించాలి. మనం ఫైల్ రాసేటప్పుడు తప్పు రాసామనుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఆఫీసర్ పిలిచి తిడతాడు. ఏట్రా ఇలా రాసావు ఫైల్ అంటాడు. సారీ సార్ అని మళ్ళీ కంటిన్యూడ్ ఫ్రమ్ ప్రీపేజ్ అని మళ్ళీ ఏదో రాసేయచ్చు దాని మీద, ఇబ్బంది ఏం లేదు. మహా అయితే మేమో వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ రాస్తారు, ఏదో పొరపాటు జరిగిపోయిందని. జేబులు కత్తిరించేవాడు కౌశల్యమునందు, ఆ కౌశలమునందు పొరపాటు పడ్డాడు అనుకోండి, ఒళ్ళు హూనమైపోతుంది. అందుకని వాడి కౌశలం తప్పకూడదు. అది కౌశలమే, దాన్ని కౌశలం అనరు. కౌశలమని దేన్ని పిలుస్తారంటే కుశములను కొయ్యడంలో. దర్భని ఎంతవరకు కొయ్యాలో, ఎప్పుడు కొయ్యాలో అంతే కొయ్యాలి. శిష్యులకి నేర్పుతారు నిష్కారణంగా కొయ్యకూడదు, ఏది అపచారం చెయ్యకూడదు. కొందరికి ఒక ఇది ఉంటుంది, వాడు ఇలా ఒక స్తంభం కనపడింది అనుకోండి, వెంటనే ఉంగరాలను ఇలా తిప్పి ఇంకా అక్కడి నుంచి ఆ స్తంభం మీద చెయ్యెట్టి టక్కు టిక్కు మ్యూజిక్ కొడుతుంటాడు. ఈ లక్షణాలన్నీ మహాభారతంలో తిక్కన గారు అద్భుతంగా వర్ణించారు. కీచకుడి దగ్గర గంబంబు వ్రేయుచు వెటపాటవాడు, తన్ను చూడమికెంతయు తల్లడిల్లు, తన్వి బొరిబొరి చూచెడు కీచకుండు అంటారు. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఉంగరాలతో ఇలా ఇలా కొడుతుండడం. అక్కగారు తనతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ద్రౌపదీదేవి వంక చూస్తూ ఉండడం. ఇవన్నీ రాక్షస లక్షణాలు. అక్కడెక్కడో చెట్టు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఆయన బయటికి వచ్చి వీడితో మాట్లాడే లోపల నాలుగు ఆకులు కోసేయడం, తుంపేసి నోట్లో పెట్టుకోవడం, పెద్దలతో కలిసి 10 మందిలో ఇలా కూర్చోగానే, పొద్దున్నే రైలెక్కి ఇలా కూర్చోగానే ఎదుటి సీట్లో కూర్చుని జేబులోంచి అగ్గిపెట్టి తీసి పుల్ల తిప్పి పళ్ళల్లో ఇలా 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 పొడుచుకుని ఇలా చేతులకి రాసుకోవడం రాక్షస ప్రవృత్తి. ఇవన్నీ ఎక్కడో ఉండవు, ఇవన్నీ దుష్ట సంస్కారాలు. వెన్నాడి వస్తుంటాయి, వాడు ఆపుకోలేడు కాసేపు. ఇంతమంది ఎంత సహించుకుంటారో పొద్దున్నే అని ఉండదు వాడికి. ఆ చేత్తో ఎవడో రాగానే రెండుసార్లు షేక్ హ్యాండ్ ఇస్తారు. వాడి చేతికి ఏమంటుకుంటుంది, ఇది వీడి ఇచ్చే కానుక. సరే, అందుచేత ఆ మహర్షులందరూ ఎదురొచ్చారు. ఎదురొస్తే రామచంద్రమూర్తి వెళ్ళి అన్నారు, మీకు నేను ఏం చెయ్యగలను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మేము దర్భలు కోసి తెచ్చుకుంటాం, యజ్ఞయాగములు చేసుకుంటాం, మేము కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాం, నారచీరలు కట్టుకుని అరణ్యములలో తిరుగుతాం. ఇలాంటి మమ్మల్ని చంపుతున్నారు రాక్షసులు, చంపి మా మాంసం తింటున్నారు, మా రక్తం తాగుతున్నారు, మమ్మల్ని నువ్వు రక్షించవలసింది అన్నారు. ఈ మాట విన్నారట రామచంద్రమూర్తి. వినగానే మహర్షుల పాదాల మీద పడిపోయి నా వల్ల చాలా అపరాధం జరిగింది, నేను మిమ్మల్ని రక్షించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసి చేతిలో కోదండం పట్టుకుని దండకారణ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే సీతమ్మ తల్లి అంది, రామా, సీతమ్మ తల్లి చాలా తక్కువ మాట్లాడుతుంది అసలు యథార్థానికి. ఆవిడంది, రామా నాకు ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలని అనిపిస్తోందండి. భార్య ఎంత అనునయంగా మాట్లాడాలో నేర్పుతుంది రామాయణం. మీకు ఎందుకవి ఊడబొడిచినట్టు వాళ్ళందరికీ మాట ఇచ్చేస్తారు అందనుకోండి, సగం చచ్చిపోతాడు మొగుడు. ఎలా మాట్లాడాలో నేర్పుతుంది సీతమ్మ తల్లి. ఆవిడ అంటుంది, రామా మీతో ఒక్క విషయం విజ్ఞాపన చెయ్యాలనుంది. మనిషికి కామంలోంచి 3 దోషాలు వస్తాయి. అవే మొట్టమొదటి దోషం అసత్య దోషం, అబద్ధం చెప్పాలనిపిస్తుంది. ఒకటి చెప్పాక చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, అవతలవాడు మోసపోయాడు మన చేతిలో నమ్మేశాడు వాడని, నేను అబద్ధం చెప్పానని ఏడవడు వీడు, వాడు నమ్మేశాడని వీడు సంతోషిస్తాడు. ఎంత జ్ఞానమో చూడండి. అసత్యము చేత తాను నాశనం అయిపోతాడు, అది మొదటి దోషం. రెండవది పరస్త్రీని అనుభవించాలని కోరిక పుడుతుంది, దీనివల్ల మొత్తం వంశ నాశనం అయిపోతుంది. భాగవతంలో వ్యాసుడు చెప్తాడు, ఒకసారి కానీ సరి అయినట్టు ఏంటి, కుపుత్రేణం వయోనష్టం జన్మనష్టం కుభార్యయా కుభోజనైన దివసహ కుమిత్రేణ సుఖం కుతహ అంటాడు. కొడుకు సరి అయిన వాడు పుట్టకపోతే వంశం అంతా నశించిపోతుంది. వాడికి కానీ పరస్త్రీ దోషం తగిలిందా, మొత్తం వంశం అంతా నాశనం అయిపోతుంది. మూడవ దోషం నిష్కారణంగా అవతల వాళ్ళని బాధ పెట్టడం. నాకు తెలిసి రామ మీకు అసత్య దోషం లేదు, మీకు పరస్త్రీల యందు అనురక్తి లేదు, కానీ ఇవాళ మీకు ఎందుకో నిష్కారణంగా ఇతరులని బాధ పెట్టాలనేటటువంటి లక్షణం కలుగుతోంది. రాక్షసులు మిమ్మల్ని బాధ పెట్టలేదు, వాళ్ళు మీకు ఏ రకమైన అపకారమూ చెయ్యలేదు. వాళ్ళు ఎవరో మహర్షులతో వాళ్ళకి విరోధం వచ్చింది, మీరెందుకు ప్రతిజ్ఞ చెయ్యాలి వాళ్ళని చంపుతానని? మీరు ఎందుకు వచ్చారు? తాపసిగా వచ్చారు, 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు, ఎక్కడో పర్ణశాల కట్టుకుని తపస్సు చేసుకుని వెళ్ళిపోతే అయిపోయింది. అంతేకాని మీకు ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఈ చేతిలో కోదండం ఏమిటి, బాణం ఏమిటి, ఎందుకు ఇవన్నీ? ఇవి పట్టుకున్న దగ్గర నుంచి మీలో ఓ కొత్త ప్రకోపం వస్తుంది. చొక్కా వేసుకోకండి బాబు, వేసుకున్నారంటే బయటికి వెళ్ళిపోతారంటుంది ఆవిడ. అలా ఆవిడ ఎంత గొప్పగా చెప్పిందో తెలుసు చూడండి సీతమ్మ తల్లి. ఆవిడ అంది, రామా మీకు ఒక కథ చెప్తాను. పూర్వకాలంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన యొక్క తపశ్శక్తి ఎంత పెరిగిపోయిందంటే ఆయన ఇంద్రపదవిని పొందేసేంత స్థితికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి భయం వేసింది తన పదవి పోతుందని, అందుకని తపోభంగం చేయాలనుకున్నాడు. దేవకాంతలని దేవవేశ్యల్ని పంపించాడు, ఆయన లొంగలేదు మహర్షి. ఇంకా ఆయన్ని పాడు చెయ్యడానికి ఒక పథకాన్ని ఆలోచించాడు. ఆలోచించి ఒక భటుడి రూపంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేశాడు. ఆయన కళ్ళు విప్పి, నాయన ఏ అలా ఆర్తితో ఉన్నావన్నారు. మహాప్రభో, నా చేతిలో కత్తి చూసి నేను భటుండని గుర్తుపెట్టి నన్ను సంహరించడం కోసం ఒక పెద్ద సమూహం వస్తోంది. ఈ కత్తి మీ దగ్గర దాచిపెట్టండి, నేను మళ్ళీ ఆర్తి తీరాకొచ్చి తీసుకుంటానన్నాడు. తప్పకుండా అలాగే కత్తి దాస్తానన్నాడు ఆయన కంగారుబడి. వీడక్క ఇంద్రుడు ఆ కత్తి అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుపోయాడు. ఆయన ఈ కత్తి దాచిపెడతానని మహర్షి మాట ఇచ్చారు. ఆ కత్తి పోయిందా, ఆయన వచ్చి మళ్ళీ నా కత్తి ఏదండి అంటే మీ కత్తి పోయింది సార్ అంటే అసత్య దోషం వస్తుంది, అందుకని ఆ కత్తి పోతుందేమో అని ఆయన కూర్చున్న పీఠం కింద పెట్టుకున్నాడు. పెట్టుకుని కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నప్పుడు ఎవడన్నా వచ్చి కత్తి ఎట్టుకుపోతాడేమో, అందుకని కత్తి మీద చెయ్యేసుకుని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక ఆశ్రమంలో విడిచిపెట్టి దర్భల కోసం వెళ్ళినప్పుడు ఎవడైనా పడుకుపోతాడేమో అని ఆ కత్తి అట్టుకు తిరగడం మొదలెట్టాడు. దర్భలకెళ్ళినా, కందమూలాలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా చేతిలో కత్తి. ఈ కత్తెట్టుకు తిరగ్గా తిరగ్గా కనపట్ట వాటినన్నింటినీ కత్తి పెట్టి ఇలా అలా కొట్టాలనిపించింది. ఈ ప్రవృత్తి చిట్ట చివరికి దారిదోపిడీలు చేసి కనపడ్డ వాళ్ళని చంపుతూ తిరగడం మొదలెట్టింది. తపస్సు భ్రష్టు పట్టింది. ఇలా ఇంద్రుడు తప్పుకున్నాడు తనకు వచ్చిన గండం నుంచి. చేతిలో పట్టుకున్న ఆయుధం ఉట్టినే పోదు, మీకెందుకు ఈ కోదండం అంది ఆవిడ. అంటే రాముడు అన్నాడు, సీతా నువ్వే చెప్పావు కదా క్షత్రియుడన్నవాడు చేతిలో కోదండం పట్టుకుని రక్షణ చెయ్యాలని. నేను క్షత్రియుడనై పుట్టాను, నేను అంతఃపురంలో ఉండగా ఇక్కడ అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులకు వచ్చినటువంటి దీనావస్థని చూసి ఆనాడు నేనొచ్చి వీళ్ళని రక్షించాలి, నేను రక్షించలేదు. నేను అరణ్యవాసమునకు వచ్చిన తర్వాత మహర్షులు రక్షించమని నోరు విప్పి అడిగిన తర్వాత నేను ప్రతిజ్ఞ చేశాను. క్షత్రియుడనై పుట్టి మహర్షులు నోరు విప్పి అడిగితే తప్ప రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయనందుకు సిగ్గుపడ్డాను. అలాంటిది ఇంత ప్రతిజ్ఞ చేసిన తరువాత నీకేదో ఇబ్బంది వస్తుంది, నాకేదో ఇబ్బంది వస్తుందని రక్షించడం మానేసే కన్నా అప్యహం జీవితం జహ్వాం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం, ఎంత గొప్ప మాట అన్నాడంటే ఆయన, సీత అలా రక్షించడంలో రాక్షస సంహారం చెయ్యడంలో ఒకవేళ నా ప్రాణములే పోతే పోని, నేను చచ్చిపోయినా నాకు బాధలేదు. అప్యహం జీవితం జహ్యాం త్వాం, నువ్వు ఏమైపోయినా కూడా నేను నాకు అక్కర్లేదు. త్వాం వాసీతే సలక్ష్మణాం, లక్ష్మణుడే ఒకవేళ ఏమైపోయినా సరే నాకు అక్కర్లేదు. నేను మాత్రం బ్రాహ్మణేభ్యో విశేషత, నేనిచ్చినటువంటి అభయం ఉంది చూసావా, దాన్ని మాత్రం నేను వెనక్కి తీయనన్నాడు. ఇది రామచంద్రమూర్తి యొక్క రక్షణ గుణం. ఈ మాట యందు పూనిక వహింప చెయ్యేటట్టు చెయ్యాలనుకుంది సీతమ్మ. ఆవిడేం ఆషామాషీగా ఈ కథ చెప్పలేదు, ఏదో యథాలాపంగా రక్షిస్తానన్నాడేమో రాముడు, కానీ తానన్న మాట మీద ప్రతిజ్ఞ చేయించాలి రాముడి చేత. ఆ ప్రతిజ్ఞ చేశాడా రాక్షస సంహారం చేసి తీరుతాడు, ఆనాడు లోకం రక్షింపబడుతుంది, అవతార ప్రయోజనం. అందుకని భర్తని అటువైపుకి నడిపించడానికి, ఏమండి మీరు అక్కడ ఏదో మాట ఇచ్చారు కానీ నిజంగా చంపుతారా రాక్షసులందరినీ అని అడిగింది అనుకోండి, ఏది పతివ్రతా లక్షణం కాదు, అనునయంగా మాట్లాడినట్టుండాలి, లోపల ఉన్నటువంటి దీక్షని పరీక్షించినట్టుండాలి, భర్తని అటువైపుకి మళ్ళీ తిరిగి గట్టి ప్రయత్నంతో పూనికతో నిలబడేటట్టు చెయ్యాలి, అలా మాట్లాడాలి. అలా మాట్లాడినటువంటి తల్లి సీతమ్మ తల్లి. ఇంతటి రక్షణ భారము తన మీద పెట్టుకున్నవాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తికి దీటైనటువంటి తల్లి సీతమ్మ తల్లి. అందుకని ఇద్దరూ రక్షణ ఎందు భారములు వహించిన వారే. పైగా రాముడు ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. ఎవరైనా ఒక్కసారి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడని అన్నాడా, వాడికి నేను అభయం ఇచ్చేస్తున్నాను, రక్షించి తీరుతానన్నాడు. అదే సీతమ్మ తల్లో, ఆవిడ దగ్గరికి వెడితే నోటితో కూడా అరగక్కర్లేదట, దగ్గర పడిపోతే చాలట అమ్మవారి దగ్గర, రక్షించేస్తుంది. అందుకే కాకాసురుడు అమ్మవారు పక్కనున్నాడు కాబట్టి బతికిపోయాడు, అమ్మ పక్కన లేదు కాబట్టి రావణాసురుడు చచ్చిపోయాడు. ఇదే తేడా. అంతటి వాత్సల్యమూర్తి అమ్మ. అందుకని తుల్యశీల వయో, ఇద్దరి యొక్క వయస్సులు సరిపోయాయి. ఆయన కన్నా సీతమ్మ తల్లి 6 సంవత్సరములు చిన్నది. అందుకని ఇద్దరికి వయస్సులు సరిపోయాయి. తుల్యశీలావయో వృత్తాం, ఇద్దరి యొక్క నడువడి అంత గొప్పది. ప్రవర్తనకి మారు పేరు రామచంద్రమూర్తి. మారీచుడు ఇచ్చాడు సర్టిఫికెట్ రామచంద్రమూర్తికి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. ఈయన దేవతలకి ఇంద్రుళ్ళు అంటే వాడు, పోత పోసినటువంటి ధర్మానికి కాళ్ళు చేతులు వస్తే అది రామచంద్రమూర్తి. ఎంత ధర్మమో తెలుసా అండి రాముడిది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు నిష్కారణంగా పిలిచారు రాముణ్ణి. పిలిచి, రామా నీకు రేపు పట్టాభిషేకం చేసేస్తున్నానన్నారు. కానీ ఈ విషయం భరతుడి మేనమామగారికి తెలియకూడదు, భరతుడి తాతగారికి తెలియకూడదు, మీ మామగారు జనక మహారాజు గారికి తెలియకూడదు. ఎందుకు వద్దన్నాడంటే మళ్ళీ అదొక పెద్ద ధర్మ రహస్యం అందులో ఉందనుకోండి, అందుచేత చెప్పద్దన్నాడు. రేపు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను, నువ్వు ఇవాళ రాత్రి ఉపవాసం చేసి పూజామందిరంలో పడుకుని లేచి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు. అలాగే నాన్నగారు అన్నారు, వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి ఉపవాసం చేశారు, మరునాడు వచ్చారు. ఈ వచ్చే లోపల సభ తీర్చాడు దశరథ మహారాజు గారు. సభికులందరినీ పిలిచాడు, మంత్రుల్ని పిలిచాడు, సామంతుల్ని పిలిచాడు, దండనాథుల్ని పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. నేను ఇది చైత్రమాసం, వనములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన సమయం, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, మీకు ఇష్టమేనా అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఎప్పుడెప్పుడు రాముడు ఏనుగు మీద ఎక్కి తెల్లటి ఆ గొడుగు కింద ఊరెరుగుతారా అని ఎదురు చూస్తున్నామయ్యా, తొందరగా చేసాయి అన్నారు. దశరథుడు తక్కువవాడు కాడు, ఆయన అన్నాడు, ఎరా మిమ్మల్ని 60,000 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను, ఇవాళ రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తారంటే మీరు ఉత్సాహంతో గంతులేస్తున్నారు, ఏమిట్రా మీకు రాముడిలో కనపడిన గుణాలని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఆయన కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యత్మవత్తయ. 100 దోషములు చేసినా సరే రామచంద్రమూర్తి పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఆత్మవత్తయ, ఆయనకి ఆత్మతత్వము తెలుసున్నవాడు కనుక క్షమిస్తాడు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత, తన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలకి కష్టం వస్తే తల్లి ఏడ్చినట్లు ఏడుస్తాడు, తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడట. ఏ తల్లి ఏడ్చినట్టు ఏడవడం ఏమిటి, పిల్లలకి కష్టం వస్తే తండ్రి ఏడవడా అంటే, ఆ మాటకి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు మహానుభావుడు ఒక గొప్ప దృష్టాంతం రాశారు, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను వ్యాఖ్యానంలో. ఎంత గొప్ప వ్యాఖ్యానం రాశారంటే, ఆయన ఒక ఇద్దరు స్త్రీలు కూర్చుని ఒక అరుగు మీద మాట్లాడుకుంటున్నారట. అందులో ఒక స్త్రీ యొక్క పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళి పక్కనున్నటువంటి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోతే ఆ చప్పుడికి మాట్లాడుకుంటున్న వాళ్ళల్లో ఆ పిల్ల యొక్క స్త్రీ లేచి, అయ్యో పిల్లవాడు పడిపోయాడు, పిల్లవాడు పడిపోయాడని గుండెలు బాదుకుని ఏడిచింది. ఎవరో వచ్చారు, పిల్లవాడిని బయటికి తీశారు. తీసిన తర్వాత కొన్నాళ్ళయింది, వీళ్ళిద్దరూ విడిపోయారు. ఈ 2 కుటుంబాలు ఒక 25 సంవత్సరములు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఎక్కడో పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో జరుగుతున్నటువంటి ఉపన్యాసాల్లో మళ్ళీ ఇద్దరు స్త్రీలు కలుసుకున్నారు. ప్రసాదం కౌంటర్ దగ్గర కలుసుకుని, ఏమిటమ్మా మీరు ఈ ఊరు వచ్చారా అంటే, మళ్ళీ మీరు ఈ ఊరు వచ్చారా అనుకున్నారు. ఇక్కడేనండి మా ఇల్లు పక్కన రండి అని తీసుకెళ్ళింది ఆవిడ. మళ్ళీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. 25 సంవత్సరాల క్రితం నూతిలో పడిపోయినటువంటి పిల్లవాడు ఇవాళ 6 అడుగుల ఎత్తై బ్రహ్మాండమైన పంచ కట్టుకుని టీవీగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ తల్లి అంది, అమ్మా మన ఇద్దరం 25 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటుండగా పాక్కుంటూ వెళ్ళి నూతిలో పడిపోయిన పిల్లవాడు వీడే కదూ అంది. అవునమ్మా, నా అదృష్టం కొద్దీ పిల్లాడు బతికాడు, 25 ఏళ్ల క్రితం నీతో మాట్లాడుతూ ఉండి పిల్లవాడి విషయం పట్టించుకోలేదమ్మా అని ఈ స్త్రీ ఇప్పుడు ఏడుచుకుని కళ్ళొత్తుకుంటుంది. ఎందుకు ఇప్పుడు ఏడవడం, ఎందుకు అప్పుడు పడిపోతే పిల్లాడు, అంటే భృశం భవతి దుఃఖిత, అప్పుడెప్పుడో వచ్చిన కష్టానికి ఇప్పుడు ఏడుస్తుంది అమ్మా. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, తండ్రి విఆర్ఎస్ పెట్టేస్తాడు, ఉన్న ఇల్లు అమ్మేస్తాడు, పెన్షన్ కమిటేషన్ చేసేస్తాడు, పిల్లవాడిని అమెరికా పంపించేస్తాడు, ఆ పిల్లాడు అమెరికా వెళ్ళి ఉత్తరం రాస్తాడు, నాన్నగారు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నానండి, ఏసీ కారు, మీ కోడలు ఇప్పుడే పిల్లల్ని తీసుకుని డ్రాప్ చేయడానికి కాన్వెంట్కి వెళ్ళింది, ఎంత బాగా చదువుకుంటున్నారో మీ మనవలిద్దరును, మనవడికి రాయడం మరిచిపోయానండి అని నాన్నగారు, మీ పోలికే వాడు మీలాగే పొద్దున్నే తువ్వాలు కనపడితే చాలు పంచ కట్టేసి శ్లోకాలు చదువుతుంటారని రాశాడు. ఇది విన్నాడు తండ్రి. అన్నీ అమ్మేసుకుని పెంకుటింట్లో ఉన్నాడు రోహిణీకార్తి. తల మీద ఓ కండువా వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని ఎదురింటికి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా తలుపు కొట్టి పడుకున్న వాళ్ళని లేపి, చూశారటండి మా అబ్బాయి ఇవాళ ఏసీ కారు అమెరికాలో కొనుక్కుని ఇంత బాగున్నట్ట, నా మనవడు నాలాగే పంచె కట్టుకుని శ్లోకాలు చదువుతుంటాట అని చెప్పుకుంటాడు. వీడు చూశాడా ఏసీ కారు ఎక్కాడా, వీడికెందుకు సంతోషం అంటే, కొడుకు అనుభవించిన సంతోషమును చూసి సంతోషగలిగినటువంటి హృదయం, అన్ని త్యాగం చేసేసినా సరే దుర్భర దారిద్రమును తామనుభవించిన తన పిల్లవాడి సుఖం చూసుకుని తాను సంతోషపడిపోతాడు తండ్రి. అందుకని భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, అదే ఆ రాముడంటే అన్నారు. తెల్లవారింది రాముడు వచ్చాడు పట్టాభిషేకం చేస్తాడనుకున్నారు, మొదలు నరికిన చెట్టులా పడిపోయినాడు దశరథ మహారాజు గారు హంసతూలికా తల్పం మీద. ఏం మా నాన్నగారు అలా పడిపోయారే అన్నాడు. అంటే రాత్రి రెండు వరాలు అడిగానయ్యా, అప్పటి నుంచి ఇలా పడిపోయాడు మీ నాన్న అంది ఆవిడ. ఏమడిగావమ్మా అన్నారు. నవపంచవర్షాణీ దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారీ రామోభవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితాం అనేనైవాభిషేకేనా భరతోమిభిషిచ్చితాం అయోధ్యకాండ. 14 ఏళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఇదే ముహూర్తానికి అని అడిగాని ఇలా పడిపోయాడండి. అంటే ఆయన అన్నాడు, రాముడు తప్ప ఈ మాట వేరొకడు అనగలడండి? నా భర్తపరో దేవి అమ్మా అనలేదండి. దేవి అన్నాడమ్మా, ఇవాళ నువ్వు రాజతంత్రంలో ఉన్నావమ్మా. నహమర్థ పరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమా ఋషిభి తుల్యం విమలం ధర్మమాస్థితం. అమ్మా నేను ఋషినమ్మా, నాకేం కోరికలు లేవమ్మా. అమ్మా నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపించడం కోసమని నువ్వు నాన్నగారిని 2 వరాలు అడిగావా? నువ్వు నన్ను పిలిచి రామా 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోనామ్మా, నా గురించి నీకు తెలియదా? ఇప్పుడే వెళ్ళిపోతానమ్మా. ఇది రాముడి ధర్మ ప్రవర్తన అంటే, రాముడికి కావలసినది తండ్రి సత్యమునందు నిలబడడం తప్ప తను భోగం అనుభవించడం కాదు, ఇది రాముడు ధర్మమూర్తి అంటే. అందుకని అమ్మా నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, కానీ ఒక్కసారి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతానమ్మా. నన్ను చూడగానే రామా 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 అనేవారు ఇవాళ ఎందుకమ్మా నాన్నగారు మాట్లాడటం లేదు నాతో అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నాయన మాట్లాడాలనే ఉందిరా, కానీ మీ నాన్నగారికి 2 ప్రమాదాలు వచ్చాయి. తానన్న రాజ్యం వాడు పుచ్చుకుంటాడో పుచ్చుకోడో అని భయం భరతుడు. ఆ ఇస్తానన్న రాజ్యం అసలు నువ్వు వదిలిపెడతావో వదిలిపెట్టవో అని భయం. అందుకని నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప పచ్చి గంగ ముట్టనని భీష్మించుకు పడుకున్నాడు మీ నాన్నది. నిజంగా అలా పడుకోలేదు శరణ మహారాజు గారు పాపం. అమ్మా ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సరే ఇప్పుడు అయోధ్యకాండ అంతా నేను ఎంతకని చెప్పను కానండి, లక్ష్మణుడు వచ్చి అన్నాడు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్తదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య అనుజ్ఞ ఇయ్యి గురువు కాని పెద్దవాడు కాని అన్న కాని తండ్రి కాని ఎవడైనా కానీ ధర్మం తప్పితే కుత్తుకలు కత్తిరించేయాలి. నువ్వు అనుజ్ఞ ఇయ్యి అన్నయ్య, నా కోదండంలో బాణం సంధించి దశరథ మహారాజు గారిని నిగ్రహించి ఖైదు చేసి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఎంత మాటన్నావురా, నువ్వు నాకు పట్టాభిషేకం చేస్తావా? అసంకల్పితమే విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మత. నిన్న పిలిచి రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమంటే మన శత్రువా, ఆయన్ని ఖైదులో పెట్టేస్తావా? నాకు కావలసింది భోగం కాదురా, నాకు కావలసింది నాన్నగారు సత్యప్రతిష్ఠుడై ఉండడం, సత్యమునందు ఆయన నిలబడాలి. అది నాకు కావలసింది, ఆయన సత్యభ్రష్టుడు కాకూడదు, ఆయన ఇచ్చిన మాట నిలబడాలి, నేను అరణ్యమునకే వెళ్ళిపోతానన్నారు. ఇటువంటి రామచంద్రమూర్తి ఆయన నడువడిటువంటిదో సీతమ్మ తల్లి నడువడిటువంటిది. ఎందుకో తెలుసా అండి, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళారు. సీతా నేను అరణ్యవాసానికి ఎడుతున్నానన్నారు, కొంచెం బెంగబెట్టుకున్నారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడడంలో. అంటే ఆవిడంది, ఇద్దరికి పెద్ద విషయం ఏముంది, పెట్టి సర్దేస్తాను ఇద్దరికి అంది. అంటే ఆయన అన్నారు, అయ్యయ్యో నీకు సర్దకు, మా నాన్నగారు నన్ను చేయమన్నారు అరణ్యవాసం, నిన్ను తీసుకెళ్ళమని లేదండి. అంటే ఆవిడంది, అదేమిటి రామా, నువ్వు నేను అని 2 ఉన్నాయా, మన ఇద్దరం ఒకటే కదా, అందుకని నేను నీతో వస్తానంది. అంటే ఆయన అన్నారు, లేదు లేదు, భర్త భార్యని సుఖపెట్టి తను కష్టపడాలి, భార్యని కష్టపెట్టి తాను సుఖపడకూడదు, అందుకని నువ్వు అయోధ్యలో ఉండు, నేను అరణ్యవాసానికి ఎడతానన్నారు. సీతమ్మ తల్లి అంది, ఏమిటో చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు రామా, ఇవాళ నేను ఒక విషయం చెప్తాను వినండి అని ఆవిడ అందండి. ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి శ్లోకం. నిజంగా అసలు పెళ్లి చేసుకునే ముందు ఇంట్లో పెళ్లి కుదిరితే రామాయణంలో అయోధ్యకాండలో కొన్ని శ్లోకాలు ఆడపిల్లకి మొగాండి కూర్చోపెట్టి వినిపించాలి ఈ రోజుల్లో. ఆవిడంది, నా తంత్రీ వజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యశాదభిషతాత్మజ. వీణ తీగని గోటితో ఇలా పెనగుతారు, పెనగితే గోటి దెబ్బలు తిని 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 తీగ మోగుతుంది. అంత బాధతోటి మోగితే వీణ తీగ మోగుతోంది అనరు, వీణ మోగుతోంది అంటారు. నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రం వర్తతే రథ. చక్రములు ఎత్తుపల్లాల్లో పడుతుంటాయి, అలాగే పడకూడని వాటి మీద మలమూత్రముల మీద కూడా చక్రం నడుస్తుంది, రాతి దెబ్బలు తింటుంది. రథచక్రాలు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోంది అంటారు. అలా భర్త కష్టపడతాడు, పేరు భార్యకు వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ లోను పెట్టి స్కూటర్ ఆయన కొంటాడు, మా అత్తారు ఇచ్చారని అల్లుడు చెప్తాడు. మా అత్తారింటికి వెళ్తున్నానంటాడు. అందుకని పేరు స్త్రీకి వస్తుంది, కష్టం భర్తదై ఉంటుంది, అది ధర్మం. పైగా నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. అమ్మ నిద్రమంచం మించి లేచి కాళ్ళు కింద పెడుతుంటే వచ్చి చేతులు చాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకు నడిపించగలిగినటువంటి బుద్ధిమంతులైన నూరుగురు కుమారుల వల్ల కలిగేటటువంటి సుఖము కన్నా భర్త వలన కలిగేటటువంటి సుఖము సాటి వచ్చేది ఏది లేదు. అందుకని రామా నేను నీతోనే ఉంటాను, కష్టమో నిష్ఠూరమో అందావిడ. మొట్టమొదటి రాత్రి వెళ్ళారు, గుహుడు అరిటాకులు తెచ్చి కింద బారేశాడు, పడుకోమ్మని రాముణ్ణి హంసతూలికాతల్పం ఇస్తేనే పడుకోనన్నారు. పడుకోమ్మంటే మహానుభావుడు 60,000 సంవత్సరములు పిల్లలు లేక దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే ఆ అగ్నిహోత్రంలోంచి వచ్చిన పాయస పాత్ర చేత ప్రసాదముగా పుట్టినవాడు, రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్నవాడు, రామో దీర్ణాభిభాషతే రెండు మాటలు తెలియనివాడు, పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఎవరిని చూసినంత మాత్రం చేత మహర్షులు మోహించారో అటువంటి సౌందర్యవంతమైన స్వరూపము కలిగినటువంటి వాడు, చేత కోదండమును పట్టుకుంటే సమస్త బ్రహ్మాండములను నిగ్రహించగలిగిన వాడు, వశిష్ఠ విశ్వామిత్రుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినవాడు, నిత్యాగ్నిహోత్రీకుడు అటువంటి రామచంద్రమూర్తి అరిటాకుల మీద పడుకున్నారు. భూమి మీద పడుకుంటే మా అమ్మ సీతమ్మ జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, అగ్రత ప్రజయో రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠతస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే మధ్యలో నడిచినటువంటి అమ్మ, సూర్యకిరణములు ఎరగనటువంటి తల్లి, లక్ష్మి త్రైలోక్య మాత, అటువంటి అమ్మ ఆ రోజున నా భర్త అరిటాకుల మీద పడుకుంటే నేనలా పడుకోలేనని, అబ్బో ఆయనకంటే అలవాటు అలా పడుకుంటారు ఎక్కడ పడితే అక్కడ, మాకు అలవాటు లేదండి పుట్టింట్లో అందంటే దౌర్భాగ్యం అది. భర్త అరిటాకుల మీద పడుకుంటే ముందు వెనకలు చూడకుండా ఇంతమంది ఆటవికులు గూడి పరివారం చూస్తుంటే సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి యొక్క భుజాన్ని తలగడాగా పెట్టుకు పడుకుంది. పడుకుంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు 4 అరిటాకులు కొట్టి తెచ్చి వేస్తాను లక్ష్మణ పడుకో అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, కథం దశరథం భూమౌ శయనే సహసీతయ శక్త్యా నిద్రామయాలుబ్ధుం జీవితం వా సుఖానివా. కథం ఎలా పడుకోనరా, 104 జ్వరం వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఈ గ్లాసుడు బత్తాయి రసం తాగండి అంటే ఎలా అంటాడు ముందు. అలా లక్ష్మణుడు అన్నాడు, ఎలా దాశరథి మహానుభావుడు రామచంద్రమూర్తి మా అన్నయ్య ఎవరికి పట్టాభిషేకం జరిగితే నా చేతులతో గంగోదకాన్ని శిరస్సు మీద పోద్దాం అనుకున్నానో ఆ రాముడికి నా చేత్తో జిల్లేడు పాలు తెచ్చి తల మీద పోశాను రా. ఆయన జుత్తు చూసి మా తండ్రి దశరథ మహారాజు గారు చిన్నప్పుడు నేను ఎలా ఉంటానో అలా ఉంటాడని పొంగిపోయాడు రా. అలాంటి రాముడు భూమి మీద పడుకున్నాడు. మా వదిన సీతమ్మ త్రైలోక్యమాత ధర్మస్వరూపిణి అమ్మ ఇవాళ ఇంతమంది చూస్తుండగా రాముడి భుజం మీద తలపెట్టుకు పడుకుందిరా భూమి మీద, ఇది చూసి నేను నిద్రపోనా, నాకు అరిటాకులేస్తావా అని కన్నుల నీరు పెట్టుకుని ఏడిచాడు లక్ష్మణుడు. ఇది సీతారాముల నడుబడింటి. యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఏం రామా అభయం ఇస్తావా అన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పారు. రాముడు అన్నాడు, విభీషణుడు కాదు రావణుడు వచ్చినా ఇచ్చేస్తాను అభయం. ఎందుకో తెలుసా, ఒక చెట్టు మీద 2 పక్షులుండేవి, ఒకటి ఆడపక్షి ఒకటి మగపక్షి. ఒకనాడు ఒక బోయవాడు వచ్చి ఆ 2 పక్షులు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటుండగా బాణం తీసి సంధించి ఆడపక్షిని కొట్టాడు. ఆడపక్షి గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది. పైనుంచి చూస్తూ మగపక్షి ఏడుస్తోంది. ఆ బోయవాడు మగపక్షి వంక చూస్తూ నవ్వుతూ బాణాన్ని పైకి తీసి కొన ప్రాణంతో కొట్టుకుంటూ నా పేరు తలుచు ఆ మగపక్షి పేరు తలుచుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆడపక్షి రెక్కలు లాగి తింపి పీక నులిమి చంపి అగ్నిహోత్రంలో కాల్చి మాంసం తిన్నాడు. తిని ఒకనొక నాడు విశేషమైన వర్షం పడుతుండగా ఏ జంతువు దొరక్క ఆకలితో కడుపు కాలిపోతుంటే ఈ ఏనాడు ఒక ఆడపక్షిని చంపాడో ఆ చెట్టుకి ఒక అధిదేవత ఉన్నదని తెలుసుకుని ఆ చెట్టు దగ్గరికి వెడితే తను రక్షింపబడతానని ఆ చెట్టు దగ్గరికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. తనని నోటితో అడగక్కర్లేదు, తన దగ్గరికి వచ్చి పడిపోయినంత మాత్రం చేత తనకి అతిథిగా భావించింది పావురం. భావించి తానే వెళ్ళి ఎండు చితుకులు తెచ్చి అక్కడ పెట్టి అందులో అగ్నిహోత్రం పెట్టి ఆ వేడికి అక్కడ ఉన్న బోయవాడికి స్పృహ వచ్చిన తరువాత వాడి ప్రాణములు నిలబెట్టడం కోసమని తన అగ్నిహోత్రంలో పడి ప్రాణములు విడిచిపెట్టి ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తన భార్యని చంపినటువంటి చెట్టు కిందకి బోయవాడు వస్తే మగపక్షి ప్రాణములు విడిచి అతిథిని కాపాడింది. ఒక పక్షి ఇంత పనిచేసిన దేశంలో పుట్టి క్షత్రియుడనై ధర్మము తెలుసున్నవాడనై శత్రువు తమ్ముడు వచ్చి ఆకాశంలో నిలబడితే శరణాగతి చేస్తే కాదని అననా, శరణ ఇస్తున్నాను, విభీషణుడు కాదు రావణుడే వచ్చినా అభయం ఇచ్చేస్తా అన్నాడు. ఇది రామచంద్రమూర్తి అంటే ఆయన నడువడంటే అలా ఉంటుంది. సరే, అసలు ఆ రాముడి నడువడి అని చెప్పుకుంటే మహాప్రభోదో 45 రోజులు ఉపన్యాసం, దాని సంగతి ఎందుకు ఇక. అందుకని తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం, వీళ్ళిద్దరి వంశములు అటువంటివి. ఒకరో విదేహ వంశములకు చెందిన వారు, అసలు దేహభ్రాంతి లేదు. వేరొకరో ఇక్ష్వాకు వంశములకు చెందినటువంటి వారు, కానీ ఆ వంశానికి ఆ పేరు పోయింది, రఘువంశం అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందిట ఆ పేరు అంటే, కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటారు, ఆ రఘువంశంలో రఘుమహారాజు గారు ఎంత గొప్పవాడంటే, చాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. చాగాయ సంహృతార్థానాం, రఘుమహారాజు గారు ఐశ్వర్యం సంపాదించాలా, సంపాదించారు. దేనికొరకు, దీనికొరకు సంపాదించారంటే యశస్సు కొరకు సంపాదించారట. ప్రకృతి సిద్ధగుణం యశమునం ధనురత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. రాజుకి యశస్సు ఉండాలి కనుక దండయాత్ర చేసి సంపాదించారట. త్యాగాయ సంహృతార్థానాం, ఆ సంపాదించిన దాన్ని దానం చెయ్యడం కోసమని సంపాదించారట. సత్యాయ మితభాషిణాం, ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు, ఎందుకు మాట్లాడడం చేతకాక, ఏమీ రానివ్వండి నేనే గంటలు మాట్లాడేస్తున్నాను అంటే, అలా ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని ఎక్కువ మాట్లాడేవారు కాదుట. భార్యలతో ఉండేవారట కాపరం చేస్తూ, ఎందుకుండేవారట, పుత్ర సంతానం కోసం మాత్రమే సంసారంలో ఉండేవారట. అటువంటి రఘువు పుట్టిన వంశంలో ఒకసారి రఘువు పుట్టిన తరువాత ఆ వంశమునకు ఇక్ష్వాకు వంశం అన్న పేరు పోయి రఘువంశం అన్న పేరు వచ్చేసింది. అంతటి మహాదాతలు మహానుభావులు పుట్టిన వంశంలో పుట్టినటువంటి రాముడు సీతమ్మ ఇద్దరూ ఒకరికొకరు అన్ని విధాలుగా తగినటువంటి వారు. ఇద్దరి యొక్క రూపములు కూడా అటువంటివి. సీతమ్మ తల్లో మెరుపుల పోగు అంతటి సౌందర్య రాశి, రాముడో పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషులు మోహించారు ఆయన్ని, అంతటి అందగాడు ఆయన. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు, కానీ అన్నారు హనుమ, బట్ ఇస్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్. ఇంత రాముణ్ణి పొగిడే అలవాటు ఉన్నటువంటి హనుమ శిశుపావృక్షం నుంచి చూసి, నాలుగింటిలో సీతారాములు ఒకరికొకరు తగినవారే కానీ నిష్పక్షపాతంగా చెప్పేస్తున్నాను, సీతారాముల్ని పక్కన పెట్టి ఎవరెక్కువ అని విడిగా చూస్తే మా అమ్మే ఒక పాయింట్ ఎక్కువ. ఎందుకని, తం చేయమసితే క్షణ, మా అమ్మ కన్నుకి అసలు ఎరుపు తెలియనే తెలియదు. అందుకని కదండి రావణాసురుడు అంతటి వాడొచ్చి అలా మాట్లాడినా అమ్మ ఆగ్రహించలేదు. అందుకని మరి రాముడో అప్పుడప్పుడు మా రాముడికి కోపం వస్తుంది, కన్ను ఎరిపెక్కుతుంది, సీతమ్మకో అసలు కోపమే తెలియదు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రచికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పనిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. మా తల్లికి వాత్సల్యం తప్ప వేరొకటి తెలియదు. అంచేత మా అమ్మ కన్నులు నలుపు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సరాక్షసీభి వికృతి క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. దేవికున్నంత ఓర్పు మా అమ్మ సీతమ్మ. నిన్న చెప్పానే, భూమిని గుణపాలతో తవ్వుతాం, నాగళ్లతో దున్నుతాం, నోట్లోంచి వచ్చిన దాన్ని భూమి మీద వేస్తాం, ఉచ్చిష్టం దాని మీద బారేస్తాం, మన శరీరములో మిగిలిపోయిన శేషాన్ని భూమికి వదులుతాం, ఆఖరికి శరీరము పడిపోయిన నాడు భూమిలోకి వెళ్ళిపోతుంది. దీనికి కావలసినవన్నీ భూమి ఇచ్చి పోషిస్తుంది. అటువంటి భూమికి నువ్వు ఇచ్చిన గౌరవం ఏమిటి? తెల్లవారి లేస్తే పాదములతో తాడనం చేస్తావు, ఒకనాడు నీకు తెలియక అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి స్తన్యం నోటిలో పెడితే పాలు తాగుతూ అమ్మ గుండెల మీద ఈ పాదాలతో తన్నావు. అమాయకత్వం అజ్ఞానం అని ఆనాడు అమ్మ మన్నించింది. ఇవాళ జ్ఞానముండి దిక్కులేక బతుకులేక కాళ్లతో అమ్మని తంతున్నావు. అమ్మా, సముద్ర వసనేదేవి, పర్వత స్థనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పదాహతిం క్షమస్వమి, నన్ను మన్నించమ్మా, నాకు బతుకు లేదు నీ మీద కాళ్ళు పెట్టి నడవకపోతే. కొడుకునై కూడా నీ మీద పాదాలతో తిరుగుతున్నానమ్మా, నన్ను మన్నించమని నమస్కరించి లేస్తారు మనసం నుంచి. అయినా కూడా ఓర్పు వహిస్తోందే అమ్మా, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆ భూదేవి కూతురు కదా, అందుకని కదా మా అమ్మకి ఇంత ఓర్పు వచ్చింది. దిక్కుమాలిన రావణుడు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఓర్చిందా? ఆ తల్లి త్రైలోక్యమాత, ఇంతమందికి ఐశ్వర్యం ఇవ్వగలిగిన తల్లి, 10 నెలల నుంచి చిరిగిపోయిన పట్టుబట్ట కట్టుకోవడమా, ధూళే ఒంటి నిండా, నగలన్నీ తీసేసిందా, ఆఖరికి తీసేసిన ఆభరణాల దగ్గర మచ్చలు పడిపోయాయి ఆవిడికి, మట్టి పట్టిన ఆభరణాలు శిశుపావృక్షపు కొమ్మకి కట్టేసిందా, చుట్టూ రాక్షస స్త్రీలా, వీణానాదం వింటూ నిద్రలేచే తల్లి చుట్టూ రాక్షస స్త్రీలని చూస్తోందా, ఎక్కడో అంతఃపురాల్లో ఉండవలసిన తల్లి ఒక చెట్టు కింద చెట్టు మొదట్లో కూర్చుందా, కలోహి దురతిక్రమ, ఎంత ఆశ్చర్యం రా. సాక్షాత్తుగా లక్ష్మణస్య గురుప్రియ, లక్ష్మణుడి గురువుగారైన రామచంద్రమూర్తి యొక్క భార్య. దీని గురించి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్తే ముందు పాదాలు చెప్పన్నారు. అంటే ఆయన ముందు పాదాలు చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పాదాలు చూస్తే వ్యాఖ్యానం గుర్తొచ్చింది. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ. అందుకని క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షి అరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అని పైనుంచి దర్శనం చేసి సీతమ్మ తల్లి యొక్క ఔన్నత్యాన్ని, ఆవిడ యొక్క వైభవాన్ని, పాతివ్రత్యాన్ని సీతమ్మ తల్లిని శ్లోకాలతో ప్రార్థన చేస్తూ మురిసిపోతూ స్వామి హనుమ ఆనందంతో కన్నుల వెంట నీరు కారుస్తూ ఆ చెట్టు మీద కూర్చుని సీతమ్మ తల్లి దర్శనం చేస్తూ ఉన్నారు అన్న మంగళకరమైనటువంటి వాక్యము దగ్గర నిజానికి అసలు ఉపన్యాసం ఏమీ నడవలేదు. హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేశారంటే అయినా అయిపోదా, 2 రోజుల్లో అవుతుంది, ఆ అమ్మవారే చెప్పించుకుంటుంది. బలహీనత ఉన్న కథ చెప్పచ్చు కదా, మధ్యలో ఎటో పోతూ ఉంటారు, అదొక గొప్ప పారవశ్యం. ఆ రామాయణం ఇంక చెప్పందానికి ఎందుకురా మనం ఇది చెప్పడం, ఎవరికి తెలియదురా కథ అనిపిస్తుంది. నిజంగా రామాయణం పారవశ్యం. అందరికీ ఇవాళ ప్రసాదం ఏర్పాటు చేశారు, అది సీతారాముల కృప, అందున సిద్ధి సర్గ. నేను ఉట్టినే చెప్పట్లేదు ఈ మాటలు. సీతమ్మ తల్లి దర్శనమైన సర్గ సిద్ధి సర్గ, అందున ఇవాళ శుద్ధత్రయోదశి. అక్కడేమో దంపతి తాంబూలాలు జరుగుతున్నాయి. ఇంత పరమ పవిత్రమైన వేళ ఎవ్వరూ ప్రసాదాన్ని విస్మరించి వెళ్ళకండి. నిన్నటి రోజున మర్చిపోయారు మహాప్రభో, నాకు కూడా మర్చిపోకుండా కాస్త ప్రసాదం ఇప్పించండి. అందుకని ఈ విషయాన్ని చెప్తూ రేపు 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.